46, Psalm 46, verse 5, 46, వచనము 5. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చరణము లేదు. అరణోజు ఏమైన దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. ఆమెన్ అని అంటున్నాడు. ఆ మాట చూశారు కదా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం కొడుకున్నారో ఆ కుటుంబంలో, ఆ పట్టణంలో, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో, ఆ జనము మధ్య, ఆ సమూహంతో ఆయన ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన ఆ పట్టణంలో మీతో పాటు ఉండి దానికి చల్లం లేదు. దేవుడు ఎప్పుడైతే నీతో ఉంటాడో, స్థిరంగా ఉంటాడో, నీ జీవితంలో ఎదుర్కోవలసిన ప్రతి పరిస్థితిపై దేవుని అదుపు ఉంటుంది. కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు, విచారించాల్సిన పని లేదు, శోధించబడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడైనటువంటి ఆ పరిస్థితి అంతటిని నీ విశ్వాసానికి మరొక మాట మళ్ళీ ఆ కింద వచనంలో అంటున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు. ఉదయకాలమున, సాయంత్రకాలమున, ఎప్పుడైతే అప్పుడు ఆయన నీకు సహాయము చేయటానికి ఆయన తోడుగా ఉంటానని చెప్తున్నాడు. మరి దేవుని యొక్క సహాయమే గనక జరగాల్సి వస్తే, దేవుని యొక్క ఆలోచన చొప్పున, ఆయన యొక్క పరిపూర్ణత చొప్పున, ఆయన యొక్క సంపూర్ణత చొప్పున మనకి సహాయం చేయాల్సి వస్తే, దేవుడు ఏమి అన్యాయస్తుడు కాదు, నీ జీవితానికి కావాల్సిన సంపూర్ణ సహాయాన్ని ఇప్పటికీ ఎప్పటిలాగే చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకసారి మీ పక్కన చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ పరిస్థితులతో ఉన్నాడు, నీ పట్టణంలో ఉన్నాడు. నువ్వు భయపడకు, కథలకు, జడవకు, నీకు సహాయం చేయటానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన హస్తం కొరచు కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్. ఆయన సంపూర్ణమైన మాట మనిషి జీవితానికి ఎంతో అవసరమైంది, కావలసింది. ఏ రోజు దాని విషయంలో మనం బలహీనపడాల్సిన పని ఏమాత్రం కూడా లేకుండా ఆయనే తన ఉచితమైన కృపలో మనకి మంచి సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ వచనంలో ఒక మాట కింద చూడండి, జనములు ఆరోచన, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంటతను వినిపించగా భూమి కరిగిపోచున్నది. 7, సైన్యములకు అధిపతి యెహోవా మనకు. ఆమేన్. జనములు, జలమును జనములకు సాదృశ్యంగా వాడతాడు. అవి కదిలిపోతున్నాయి, విపరీతంగా ప్రవాహాలు వచ్చేస్తాయి. విపరీతమైన మాటలు, విపరీతమైన చేష్టలు, విపరీతమైన అర్థాలు, విపరీతమైన పరిస్థితులు, మనుషులను ముంచివేసే పరిస్థితులు మన ముందుకుంటాయంట. ఏమవుతామో, ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏమిటి మన పరిస్థితి, అగమ్య గోచరాలు. కానీ ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఆయన కంఠధ్వని వినపడగా భూమి మొత్తం ఆయనకు షేక్ అయిపోయి రెడీగా ఉంటుంది. అంతేకాదు ఆయన అంటున్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయముగా ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యాలు చూడటం ప్రారంభించండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అపాన్ ఇట్. ఎన్ని చేశాడు, ఎలా చేశాడు, ఆ అద్భుతాలు ఎలా జరిగాయి, నీ చేతి వల్ల జరిగిందా, నీ ఆలోచన వల్ల జరిగిందా, నీ ఉద్దేశాల వల్ల జరిగిందా, ఎలా జరిగింది, ఒక్కసారి కనులు తెరిచి చూడండి. ఆయన చేసిన ప్రతి కార్యము నీ బ్రతుకులో ఇప్పటి వరకు నువ్వు జీవించి ఉనికి కలిగి నడుస్తున్నావు అంటే దేవుని యొక్క సన్నిధి నీ పట్లగా ఆయన ఉన్నాడు అని రుజువు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏమాత్రమో కలవరపడక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంపూర్ణతలోనికి, విశ్వాసంలోకి వెళ్తానికి ధైర్యం తెచ్చుకుందాం. ఒకసారి మీ పక్కన చెప్పండి, ధైర్యం తెచ్చుకోండి, కంగారు పడకండి. ఏమైనా దేవుడు నీకు ఆశ్రయము, నీకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఎప్పుడూ కార్యాలు చేస్తూనే ఉంటాడు. దాని గురించి విచారించకండి, దేని గురించి విచారించకండి, ధైర్యంగా ఉండండి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామా? దేవుని యొక్క వాక్యము వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినము మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాసాలను రేకెత్తించుకుందాం. మనం నేర్చుకుంటున్నాం, దేవుడు మనల్ని చక్కటి పరిస్థితుల మధ్య నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు మనల్ని నడపాలని ఆయన ఎన్నో విషయాలను కోరుకుంటున్నాడు. అందుకే ఎలా నడవాలి అని అంటే, ప్రతి ఒక్క మనిషి కూడా ఒక విశ్వాసాన్ని తన నోటితో ప్రకటించుకుంటూ ముందుకు సాగాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఐ కెన్ బిలీవ్ దేవుని నమ్ముతాను, దేవుని వాక్యాన్ని నమ్ముతాను, పరిస్థితులు నమ్ముతాను, ఐ కెన్ చేంజ్. నేను మార్పు తెచ్చుకోగలను, నా పరిస్థితుల్లో మార్పు రాగలదు. ఐ కెన్ బి ఫర్గివ్, నేను క్షమించబడగలను, నా దేవుని చేత నేను కూడా ఇతరుని క్షమించగలను. అలాగే ఐ కెన్ బి లవ్డ్ బై గాడ్, నేను దేవుని చేత ప్రేమించబడతాను ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ. అలాగే ఐ కెన్ రూల్ మై థాట్స్, నా ఆలోచనలన్నిటినీ అదుపు చేయగలను. నేను ఏంటో ఇలా జరిగిపోతుంది అనే భ్రమలో నేను నడుపుడు, ఖచ్చితంగా దేవుడు నన్ను అదుపు చేయగలడని నమ్ముతాను. ఐ కెన్ మేక్ డిఫరెన్స్, నేను ప్రత్యేకంగా ఉండగలను అన్న విషయం మనం నేర్చుకున్నాం. అలాగే ఐ కెన్ అకాంప్లిష్ గ్రేట్ థింగ్స్, దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయటానికి ఆయన మనకి సహాయం చేస్తారని ఆశపడుతున్నాడు. అలాగే ఎందు విషయం, ఐ కెన్ స్టాండ్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ అడ్వర్స్, నా పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. దానిలో మనం ఒక 6 F's నేర్చుకున్నాం, మన ఆర్థిక వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, మన శరీరము, మన స్నేహితులు, మన విశ్వాసము, మన భవిష్యత్ విషయంలో. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉండి మనకి సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు మరొక విషయాన్ని ఏం నేర్చుకుందాం, ఐ కెన్ బి ఫినిషర్. ఏంటండి ఐ కెన్ బి ఫినిషర్? నేను ముగించేవాడను. ఒకసారి చెప్దాం, నేను ముగించేవాడను. ఓకే, ముగించాలి అనంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మొదలు పెట్టాలి, ప్రారంభించాలి. ఎక్కడో చోట ప్రారంభించకుండా ఎక్కడ ముగిస్తారు? సో నీ ఆత్మీయ పరుగులో నీవు ఏ రకమైన పరిస్థితిలో ప్రారంభించావో మొట్టమొదట ఆలోచించుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశము కూడా మరి ఎన్ని అవకాశాలుంటే అన్ని విషయాలు మీకు నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. 5 R's నేర్పిస్తాను, ఇంగ్లీష్ అక్షరాలు ఆర్, 5 R's. ఏమిటి ఆ ఆర్తో మనకు సంబంధించినటువంటి విషయాలు ఎలా నేర్చుకోవచ్చో విషయాలు ప్రయత్నం చేసుకుందాం. 2 Timothy 4:6 2 Timothy 4:6-7 కలిపి చదువుతున్నాను, గమనించండి. 2 Timothy 4:6-7, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోవలసిన టైము దగ్గర పడింది. మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించదని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగు నేను ఏం చేస్తున్నాను? కడముట్టించదని. ఐ రన్ మై రేస్, ఐ ఫినిష్ మై రేస్. ఏమిటి నా పరుగు? ఈ తిమోతికి ఈ పత్రిక పౌలు రాసే సమయానికి జరిగిన వాస్తవ సంఘటనలు కొన్ని మన బైబిల్లో నుంచి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, సుమారు యేసు ప్రభు రాక మునుపు బిఫోర్ క్రైస్ట్ 776 ఒలింపిక్స్ అనేవి ప్రారంభమయ్యాయి. యేసు రాక మునుపు పుట్టక మునుపు కాలంలో నుంచే గ్రీక్ లో ఆ రోమన్స్ ఆ ప్రదేశాల మధ్య చాలా రకాలైనటువంటి ఆ పాటల పరుగు పందాలు జరుగుతూ ఉండేవి. ఈ పరుగు పందాలు కొనసాగుతూ ఉన్న కాలము తిమోతితో పౌలు చెప్తున్నటువంటి ఆ ప్రత్యేకమైన కాలము ఒకే కాలం. ఈ టైంలో అక్కడ ఆల్రెడీ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అవి జరుగుతుండేటప్పుడు అందరూ దేని గురించి మాట్లాడతారు చెప్పండి? ఐపీఎల్ జరుగుతున్న సేపు ఎవరు దేని గురించి మాట్లాడాం? నేను కూడా మీకు 4 చూపించాను అప్పుడు కూడా, 4, 6. ఏమిటి ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ గురించి మాట్లాడు, ఫుట్బాల్ సీజన్ లో ఫుట్బాల్ గురించి మాట్లాడతారు, నేనటి వరకు వింబుల్డన్స్ దాని గురించి ఫ్రెంచ్ ఓపెన్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. అలాగే ప్రతి ఆటల కాలం అదే విషయాన్ని పౌలు ఆ కాలాన్ని తీసుకొచ్చి మెన్షన్ చేస్తున్నాడు. అది 5-6 కాలం, యేసు ప్రభు పుట్టిన పుట్టక మునుపు 776 ప్రారంభమై 5-6 కాలంలో రోమన్లు ఈ పోటీలు జరిగిస్తుండే సమయంలో అందరూ దాని గురించి మాట్లాడుతుంటే పౌలు కూడా సేరి స్పోర్టివ్ గా చెప్తున్నాడు, నేను కూడా ఒక పరుగుని స్టార్ట్ చేశాను, వాళ్ళలాగా కాదు నేను ముగించేవాడిలాగా నేను ముందుకెళ్తున్నాను, నా స్థితి నా స్థాయి ఇలా ఉంది అన్న విషయాన్ని తను చక్కగా మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఈ ముగించాల్సినటువంటి ఈ పోటీ పన్ను ఏమిటి, ఈ పరుగు ఏమిటి, దేని గురించి పోరాడాలి, దేని గురించి పరిగెత్తాలి, దేని గురించి ముగించాలి, దేని గురించి గెలవాలి ఆలోచిస్తే నీ క్రైస్తవ పరుగు పందెం ఏంటి అంటే లైఫ్, నీ జీవితం. ఏంటది జీవితం? వితౌట్ యువర్ లైఫ్, నీ జీవితానికి సంబంధించినంత వరకు విడిచిపెడితే ఇంకేమైనా ఉంటుందా మనం ప్రత్యేకంగా? ఏమి లేదు, ఉన్నదల్లా లైఫ్, జీవితం మాత్రమే. ఏమిటి ఈ పోటీ పందెము, జీవితం ముగించాల్సిన పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచిస్తే, జీవితం అనేది ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో కోర్సెస్ ఉంటాయి, ఆ సిలబస్ ఉంటుంది, ఎన్నో పాఠాలు ఉంటాయి. ఈ పాఠాలు ఇవన్నీ కూడా తీర్పులు మరి న్యాయాలు ఇవన్నీ ఆఖరి ఏంటంటే ముగించడం, అయితే గెలవడం లేకపోతే ఓడిపోవడం. నీ లైఫ్ అంతా నీ స్పాన్ లో జరిగేది ఇదే. ఒకవేళ ఎల్కేజీలో ఈ రోజు ప్రారంభమైతే ఎడ్యుకేషన్ లో ఎక్కడ ముగించవచ్చో చెప్పచ్చు, పలానా వరకు నువ్వు చదువుకోవాలి, ఆ తర్వాత నువ్వు జాబ్ లో సెటిల్ అయిపోయి ఇక నీకు చదువక్కర్లేదని, లేకపోతే ఇంకేదో చదువుతున్న వాడికి నువ్వు ఇంకొక డిగ్రీ చదువునన్నా సరిపోద్ది, లేకపోతే ఇంకొక పిహెచ్డి చేయనని చెప్తావు, అక్కడది అయిపోద్ది. కానీ జీవితానికి ఎక్కడ ముగింపు? అయితే గెలుపు లేక ఓటమితో నీ జీవితం ముగించబడతా ఉంది. ఇక్కడ రెండు తేడాలు మనం చూడాలి. ఒకటి లోకములో ఉన్నటువంటి విజయము, లేక దేవునితో ఉన్నటువంటి విజయం. ఈ రెండింటికి చిన్న కంపారిజన్ చెప్తాను, ఒకసారి ఆలోచించండి. లోకంలో ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటే, ఎంత జ్ఞానముగా ఉంటే మనుషులకు అంత గౌరవం వస్తుంది. ఎస్ఆర్ నో? నీవు ఎంత తెలివితేటలు కలిగి, ఎంత నాలెడ్జ్ నువ్వు అక్వైర్ చేసి, ఎన్ని పుస్తకాలు చదివేసి, ఎన్ని రాసేసి, ఎన్ని ఏవో చేసేస్తే, ఎంత ఇంటెలిజెంట్ గా నువ్వు మారితే నీకు అంత మోర్ రెస్పెక్ట్ ప్రజలిస్తూ ఉంటారు. ఓకే ఫైన్. దేవుడు ఏం చేస్తాడు? దేవుళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? క్రీస్తులు జ్ఞానులు కావాలా, వెరువారు కావాలా? ఇక్కడ ఏం కావాలి? లోకంలో జ్ఞానం కావాలి. క్రీస్తు దగ్గరికి వచ్చేటికి నీ జ్ఞానం ఏమవ్వాలి? వెర్రితనంలోకి మారాలి. అంటే ఈ జ్ఞానపు పద్ధతుల్లో లోకంలో ఇంటెలిజెన్స్ ఎలా ఉండాలంటే, మనం పోటీ పరీక్షల్లో వెనకాతలు ఉండాలా, ముందు ఉండాలా? లోకంలో క్రైస్తవులు పోటీ పరీక్షలు ఏం చేయాలి? వెనకోళ్ళు ముందుకు పంపి మనం వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ పోటీ ఉందా? ఎంతసేపు ఎదుటోండి గెలిపించడమే. ఇక్కడ ఏంటి? ఎదుటోండి తొక్కేసి పైకి వెళ్ళిపోయి గెలిచేయటమే. ఏమిటి తేడా? అదే లోకానికి క్రైస్తవ్యానికి తేడా. అక్కడ మనం ఏమన్నా స్విఫ్ట్ లేక స్పీడ్, లోకంలో బాగా స్పీడ్గా ఉంటే అన్నిట్లో కూడా మంచి స్పీడ్గా ఉన్నారా, ఈ పిల్లలు చాలా స్పీడ్ ఉంది బాబు అని చెప్పుకుంటూ ఉంటారు. మరి క్రైస్తవ్యంలో స్పీడే స్లోవా? పరిస్థితి ఏంటి? స్పీడ్గా ఉండొచ్చా? ఎంత స్లోగా ఉండాలి? సమయం అంత స్లో స్లో. మన పరుగు వేగంగా పరిగెత్తాలా, నిదానంగా పరిగెత్తాలా? కాబట్టి నిదానంగా అక్కడికి ఇక్కడికి ఎత్తాడు. మరి లోకంలో ఉండేటప్పుడు బలవంతులంతరూ దేవుని లోకంలో బాగా ఉంటారు, బాగా స్ట్రెంగ్ది పీపుల్. క్రైస్తవులో బలవంతుల్లో దేవుని రాజ్యం, బలహీనుల్లో దేవుని రాజ్యం, తేడా ఉంది. అక్కడ స్ట్రెంగ్, ఇక్కడ వీక్ పీపుల్. మరి లోకంలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే, బాగా వెల్దీగా ఉంటే, బాగా ధనవంతులుగా ఉంటే లోకంలో వారికి గొప్ప పేరు, గౌరవం, మర్యాద. ఆత్మీయ ప్రిన్సిపల్ ఏంటి? దేవుని రాజ్యం ఎలాంటి వారిది? పేదలది దేవుని రాజ్యం. ధనవంతులు దేవుని రాజ్యంలోకి వెళ్తారా? వెళ్ళరు. అలాగని ధనం ఉండడం తప్పు కాదు, ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, ధనం మీద ఆశపడడం తప్పు, అది పక్క పెడదాం. సో వెల్దీ అనేది లోకంలో గౌరవం. ఇక్కడ నీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏ రిచెస్ లేకపోయినా పర్లేదు, ఏ బిల్డింగ్ లేకపోయినా పర్లేదు, ఏమీ లేకపోయినా, నీ నోట్లో దేవుని జ్ఞానం ఉంటే సరిపోద్దా లేదా? ఈ లోకంలో ఇంటెలిజెన్స్ ఏమో వెనకాత ఉండే 10 డిగ్రీలు, ఇక్కడ ఉండే డిగ్రీ ఏమో డిగ్రీ కనపడిన బైబిల్. ఈ రెండింటికి తేడా ఉంది. రెండవది, ఈ లోకంలో ఉన్నటువంటి వెల్త్ విషయంలో అత్యధికమైన ఆనందం బాగా సంపాదించుకుంటే, మన లోకంలో పిల్లలందరికీ చెప్పేది అదే, మీరు బాగా సంపాదించుకుని బాగా పైకొచ్చి మంచి పొజిషన్లో స్థిరపడితే బాగా, ఏమో చెప్పండి, బాగా ఆ తర్వాత బాగా సెటిల్ అయితే, నేను నా దగ్గరకు పాపను తీసుకొచ్చి, పాప అసలు 10th క్లాస్ సరిగ్గా చదవట్లేదండి, ఏదో ఒకటి చేయండి అని అంటే ఆ పిల్లకి చెప్పాను, ఈ ఒక్క సంవత్సరం నువ్వు బాగా కష్టపడితే జీవితకాలం నువ్వు సుఖపడచ్చు అని చెప్పాను. నిజమేనా? పచ్చబద్ధం కదా, నమ్ముతారు పాస్టర్లు చెప్తే. ఎందుకనంటే అప్పుడు అమ్మాయికి చెప్పాను, ఈ 10th క్లాస్లో నువ్వు ఏ విషయాల్లో అయితే కష్టపడతావో తల్లి, ఈ మార్కులు, ఈ కాగితం, ఎస్ఎస్సి అనేటువంటి పేపర్ ముద్ర కలిగినటువంటి ఈ పేపరు నీ లైఫ్ టైమ్ నిన్ను ప్రతిసారి పరిశీలిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా 10th క్లాస్ బాగా కష్టపడాలి. ఆ పిల్లల మెటిల్ డ్యూప్ని ఇంటర్మీడియట్ పరీక్షలు సప్లిమెంటరీ రాస్తుంది, బెటర్మెంట్ రాస్తా ఇంకొకరు వచ్చాడు అని ఏంటి సంగతని. ఇప్పుడు ఆడికి ఏం చెప్పాలి? ఈ ఇంటర్మీడియట్ లో నువ్వు గనక బాగా కష్టపడితే, ఈ ఒక్క సంవత్సరం కనుక నువ్వు బాగా కష్టపడి మార్కులు స్కోర్ చేసేస్తే, ఎంసెట్లు మార్కులు ఏమవుతాయి? బాగా కలిసిపోతాయి. నీకు ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది. అల్టిమేట్ గా మన ఉద్దేశం పిల్లలందరితో నిజం చెప్పినా, అది అబద్ధం అనిపించినా, వాస్తవం ఏంటి? ఖచ్చితంగా మంచి మార్కులు ఆ వ్యక్తిని భవిష్యత్ కాలము బాగా సెటిల్ చేసి, బాగా సెటిల్మెంట్ తర్వాత వచ్చేది ఏంటి? బాగా డబ్బు, వెల్దీ. దాన్ని బట్టి ఒక తమ్ముడు వచ్చి అడిగాడు, అనియా బాగా డబ్బులు వస్తాయి, మీరు చెప్పిన దాని ప్రకారం నేను బాగా చదువుతాను, నాకు అన్ని మార్కులు బాగా వస్తాయి, నేను బాగా సంపాదించుకుంటాను, ఆ తర్వాత ఏం చేయొచ్చు అనియా అని అడిగాడు. ఏం చేయొచ్చు చెప్పండి, డబ్బులు అన్నీ వచ్చాక ఆనందించవచ్చు, అంతకంటే ఏం ఆనందిస్తావు, నువ్వు బాగా ఆనందించవచ్చు అని అడిగితే, అప్పుడు అడగాడు, ఆనందించడానికి డబ్బులు సంపాదించాలా అన్నాడు. లింక్ ఏం చెప్పండి దానికి? చాలా మంది లోకంలో డబ్బు ఎందుకు అని అంటే, నువ్వు ఆనందించడానికి అనేటువంటి విషయానికే మనుషులు పరిగెడుతున్నారు. నిజానికి దేవుని, దేవునితో ఉన్న పద్ధతి నీ పరుగు ఎలా ఉంటుందంటే, ఎంత ఎక్కువగా దేవుని సంతోషపరిస్తే నీకంత ఆనందం ఉంటుంది. ఎస్ఆర్ నో? ఆలోచిస్తున్నారా? మీరు దేవుని ఎక్కువగా సంతోషపరిచే కొద్దీ దేవుని కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేసి దేవుని ఇంకా ప్లీజ్ చేసే కొద్దీ నీ జీవితంలో ఎంతో విలువైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఏది అవసరం? డబ్బా? దేవుని ప్లీజ్ చేయడం. కానీ ఏది మనకి ఈజీ చెప్పండి? డబ్బు సంపాదించడానికి బోల్డ్ సవాలక్ష మార్గాలు, హౌ టు బి రిచ్ అని బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, హౌ టు బి స్పిరిచువల్ అనే విషయాలు కూడా చాలా ఉన్నాయి, హౌ టు బి హ్యాపీ అనే పుస్తకాలు లేవు. హ్యాపీ అంటే ఏంటంటే దేవుడిని ఆనందింపచేయటం, దేవుని కొరకు మనుషులు సంతోషంగా ఉండేలాగా పరిస్థితులను సిద్ధపరచుకోవటం. ఓకే, మూడో విషయం చెప్తాను. లోకంలో నెంబర్ వన్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఉన్నానండి. మన స్కూల్లోకి వెళ్ళిన వెంటనే మన పిల్లలకి ఎల్కేజీలో ఫస్ట్ చెప్పేది ఏంటంటే నువ్వు నీ క్లాసులో అందరికంటే ఫస్ట్ రావాలి, ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ నువ్వే ఉండాలి, ఆటల్లో ఫస్ట్ నువ్వే ఉండాలి, పాటల్లో ఫస్ట్, పోటీల్లో ఫస్ట్, ఎక్కడికి వెళ్ళినా నువ్వేంటే వెనకత్ర ఉండిపోతావు. పాప ప్రార్థన చేయడం తీసుకొచ్చింది మొన్న. ఈ అమ్మాయి ప్రతిసారి వెనకత్ర ఉండిపోద్ది, ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చేలా ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ రావాలంటే ఏదో పంపుకోటు పంపాలి. ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. ఇంకా ఫస్ట్ ఏమండి, క్లాసులో టీచర్లు అందరూ ఒకే టీచరు, ఒకే 100 మంది పిల్లలకి పాఠాలు చెప్తారు, అందరూ ఫస్ట్ వస్తారా? మరి ఎలా అందరూ ఫస్ట్ కావాలనుకుంటున్నారు? అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే 1-2 మార్కులు వదిలేసి ABCD డిగ్రీలు ఇచ్చేసింది. మార్కులు కాదు, ర్యాంకులు ఇచ్చేసింది, గ్రేడింగ్ చేసేసింది. ఎందుకంటే ఈ గొడవలు ర్యాంకులతో గొడవ పడుతున్నారని. నిజానికి లోకంలో ఉన్నదంతా నంబర్ వన్ అయి ఉండాలి. దేవుల్లో దేవుల్లో ఏమయ్యాలి? మరి మరి నంబర్ ఎంత ఇక్కడ? 0. అక్కడేమో టాప్, ఇక్కడేమో 0. ఎంతసేపు ఏ విషయంలో కూడా ఎంత ఎక్కువగా దేవుని సంతోషపరుస్తావో నీ విలువ అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వర్షం వల్ల బాల్ తేలేకపోయాను, కానీ గోల్ఫ్ బాల్, గోల్ఫ్ ఆడటం ఎంతమందికి తెలుసు? ఒక చిన్న పిన్ మీద బాల్ పెడతారు, ఒక టీ బ్యాట్ ఉంటుంది, ఆ కాలు దగ్గర దాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడెక్కడ చిన్న చిన్న కన్నాలు నేలలో ఉంటాయి, దాన్ని గురి చూసి ఇక్కడ నుంచి కొడితే ఈ బాల్ వెళ్ళి దానిలో పడాలి, పాకుంటా వెళ్ళి దానిలో పడాలి. అది గోల్ఫ్ ఆట. ఈ గోల్ఫ్ ఆడటానికి మొట్టమొదట తయారు చేసినప్పుడు బాల్ను చాలా నూపుగా తయారు చేశారట, చాలా రౌండ్గా తయారు చేశారు, స్మూత్గా తయారు చేశారు, దాంతో ఆడడం ప్రారంభించారు. దూరంగా పంపించాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే వారికి తట్టిన ఉపాయం ఏంటంటే బాల్ను తీసుకుని దాన్ని సొట్లు పెట్టమన్నారు. బాల్ చుట్టూ ఏం చేశారు తెలుసా? కొంచెం గోల్ఫ్ బాల్కి చాలా కన్నాలు ఉంటాయి, చిన్న 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 రంధ్రాలుగా ఉంటుంది, లోపలికి సొట్లు సొట్లు సొట్లుగా ఉంటాయి, బయటకు ఆకారం బాల్ అయ్యి ఉంటుంది. అప్పుడేమైందంటే ఎప్పుడైతే దాని మీద ఆ నునుపైన సర్ఫేస్ ని తగ్గించి చిన్న చిన్న కన్నాలు పెట్టి దాని లోపలికి నొత్తులాగా సెట్ చేశారో, ఆ బాల్ ని కొట్టినప్పుడు దానికి రెట్టింపు స్పీడ్తో 260 అడుగులు వెళ్ళిందంట బాల్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువ దూరం ఆడడం అనేది దీని ప్రసిద్ధి. ఇప్పుడు నునుపుగా నున్నగా గుండ్రంగా చక్కగా ఏ నొట్ట, ఏ సొట్ట, ఏ నొత్త, ఏ రకమైన డాట్ పించు లేకుండా నువ్వు ఉండడం అవసరమా? దూరం వెళ్ళాలంటే కొంచెం కొంచెం సొట్ల నొప్పులు పడిన పర్లేదా? డింపుల్స్ కొన్ని పడ్డ పర్వాలేదా? ఆలోచించండి. నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు ఎక్కువ దూరం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు ఏం చేయబడాలి? దానికి చిన్న చిన్న సొట్ట పడాలి. ఇప్పుడు ఎంత చక్కగా ముందుకు వెళ్తే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళటానికి, నీ పరిస్థితులన్నింటినీ ముందుకు తీసుకుని వెళ్ళటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆత్మీయ యాత్రలో క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించేటప్పుడు సంతోషంగా నీవు నీ జీవిత యాత్ర పలానా రోజు నేను ముగిస్తానని చెప్పగలిగే స్థాయికి నువ్వు ఎదగలుగుతున్నావా? వాట్ ఈజ్ యువర్ ఎండ్ డెస్టినీ? ఇదిగో పలానా ప్రదేశం వరకు నేను పరుగు పెట్టి నేను ఇక్కడ ఉంచుంటాను అన్న విషయం మీరు ఎంతమంది చెప్పగలుగుతారు? ప్రశ్నిస్తే ఎవ్వరూ చెప్పలేం. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఇంకొక రోజు ఉంటే బాగుంది, ఇంకో సంవత్సరం ఉంటే బాగుందనే ఆశ ప్రతి ఒక్కరికి బ్రతకాలని ఉంటుంది. అది నేను తప్పని అన్నాను. అయితే పరుగు పందెములో ఖచ్చితమైన పరుగు పందాన్ని ముందుకు కొనసాగించే జీవితంలో ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఫస్ట్ ఆర్ రిమూవ్. ఫస్ట్ ఆర్ ఏంటండి? రిమూవ్. ఒకసారి చెప్పండి, రిమూవ్. హెబ్రీ పత్రిక 12:1 ఏమేంటి రిమూవ్ చేసుకోవాలో చూసేద్దాం. నీ లైఫ్ ఇప్పటికే ఒకవేళ చదువుతూ ఉన్నావు అనుకో, ఇక ముందుకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ముందుకు వెళ్ళి ఎక్కడ ముగించాలి? వ్యాపారం చేస్తున్నావు అనుకో, ఎక్కడ ఆగుద్ది నీ లైఫ్? ఏమిటి అనే దగ్గర నీ లైఫ్ లో ఉండాల్సిన మొదటి లక్షణం ఫస్ట్ ఆర్ రిమూవ్. ఏమిటి తొలగించుకోవాలి ఆలోచిద్దాం. రిమూవ్ 12:1 హెబ్రీ పత్రిక 12:1 హెబ్రీ క్లాసిన పత్రిక 12:1 హిబ్రూస్ చాప్టర్ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఆగుదాం. ఏంటి వదిలిపెట్టాలి? రిమూవ్ చేసుకోవాల్సింది ఏంటి? వాట్ యు రిమూవ్? దేర్ ఆర్ టూ ఇష్యూస్. ప్రతి భారము సులువుగా చిక్కుపెట్టే పాపం, ఈ రెండు ఏం చేయాలి? వదిలేయాలి. ఒకసారి మీ పక్కన చెప్పండి, రెండే వదిలేయాలంట? రెండే తీసేయాలి. ఆ రెండు ఏంటి చెప్పండి వాళ్ళకి? ప్రతి భారము సులువుగా చిక్కుపెట్టి పాపము. ఇప్పుడు చెప్తాను వినండి, మీకేమైనా భారాలు ఉన్నాయా? బరువు కాదు, భారం ఉందా లేదా? ఎన్ని భారాలు ఉన్నాయో వదిలేదా పట్టుకున్నారు అప్పుడు వరకు? నిన్న ఒక ఆవిడ అడిగింది, పాస్టర్ గారు ట్రాన్స్ఫర్లు వచ్చాయి, నాకు ఇచ్చేసారు నెల్లూరు ట్రాన్స్ఫరు, ఇంటి బాధ్యతలు ఎన్ని ఉన్నాయో, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇంక ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఈ గవర్నమెంట్ మారడం కాదు కానీ అమరావతిలో రాజధాని కాదు కానీ మాకు పడిపోయింది, సెక్రటరేట్లో హాయిగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడిశారు, ఇలాగలాగని నేను ఈ వాక్యం గురించి సిద్ధపడుతున్నాను కదా, అందుకే ఆవిడ నా నోట్లో ఉన్న మాట చెప్పాను. అమ్మ హెబ్రి 12:1 మాట ఉంది, భారం అంతా వదిలేయమన్నాడు కదమ్మ, వదిలేయమ్మాను. ఎలా వదిలేయమంటారు పాస్టర్ గారు? ఎలా వదిలేస్తారు చెప్పండి? భారం అంతా వదిలేయండి. ఎలా జరిగేది అలా జరుగుద్ది అనండి. ఎలా కావాలిస్తే అలాగ అవుద్ది. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ అవుతుంది. ఏదైనా అదే జరుగుద్ది. ఏది? నేను గాబరా పడకూడదు. నేను ఎందుకు మొయ్యాలి చెప్పండి ఒకసారి గట్టిగా, నేను ఎందుకు మొయ్యాలి? ఇప్పుడు మీ బాధ అంతా, భారం అంతా ఎక్కడుంది చెప్పడానికి? నోట్లో పోయి మాట్లాడు. నీ భారం నీ హోమేది మోపు నువ్వు పేదా, నీ భారం నువ్వు మోసుకోవడంతోనే సరిపోతుంది, ఇంకెక్కడ దేవుడి మీద విడిచిపెట్టు అని అన్నాడు. మీ ప్రతి భారం వదిలే పిల్లేమవుతారో ఏం చేయాలి? భవిష్యత్తు ఏమవుద్దో ఏం చేయాలి? పెళ్ళి అవుద్దో లేదో, పిల్లలు పుడతారో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో, ప్రమోషన్ ఉంటుందో లేదో, ఇంకేమైనా ఉన్నాయా? మీ స్థాయిలో మీ భారాలు ఎన్ని ఉన్నాయో ప్రతి భారం ఏం చేయాలి చెప్పండి? మట్టిగా మాట్లాడండి, వదిలిపెట్టండి. ఏ సైన్ మీద ఏమని కూడా చెప్పలేదు, వదిలేండి బాబు నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. మీరు వదిలేయండి. అసలు చాలా మంది ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు, ట్రైన్లో ఎక్కినప్పుడు హ్యాండ్ బ్యాగ్ వదలరు. ఎందుకు వదలరు? దానిలో పైసలు ఉంటాయి, బంగారం ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, అదే మిమ్మల్ని అంటు పెట్టుకునే వస్తువు జలగలాగా, అదొకటి. ఇంకా చాలా వస్తువు ఉంటాయి కాబట్టి దాన్ని వదిలిపెట్టావు. ఓకే ఫైన్, నువ్వు ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ నిన్ను మోస్తుంది కదా, నువ్వు బ్యాగ్ మొయ్యాలా? మొయ్యాలి, మరదేం ఆనందమో. అవి నిన్ను మోస్తున్నాయా, నువ్వు దాన్ని మోస్తున్నావా చెప్పండి కదా. నిన్న ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు డబ్బులన్నీ బ్యాంకులో పెట్టి ఒక చిన్న క్రెడిట్ కార్డు పట్టుకెళ్ళడం చాలా హాయిగా ఉందండి అన్నాడు. సరే నాకు సంతోషం కలిగింది, ఇదో భలే సుఖంగమైన వార్త మాట చెప్ప మా చర్చలు చెప్తానుండు అని అన్న తర్వాత ఆయన ఆయనకి నేనే ఒక చిన్న ప్రశ్న వేశాను. హోదా మరి క్రెడిట్ కార్డు ఎక్కడ పెట్టుకుంటావు అన్నాను. నీ ప్రాణం ఎక్కడున్నా, నీ డబ్బు ఎక్కడున్నా, ప్రాణం కూడా ఇప్పుడు నీ ప్రాణం అంతా ఎంతసేపు ఏ తోడుతో ఉంటుంది మాట్లాడితే చెయ్యాలి? కార్డు బరువు ఉంటుందా, కానీ భారం అంతా ఎక్కడుంది? విచిత్రం అదే, ఇంతవరకు బరువు మొయ్యలేక, కట్టలు కట్టలు సంచులు మొయ్యలేక సింపుల్ కార్డులోకి వచ్చాడు, కానీ భారం అంతా కార్డు మీద ఉంది. అది మొయ్యలేదంత భారం. ఆలోచించండి, ఎన్ని భారాలు మనుషులకు ఉంటాయో, ఈ భారాలు ఎప్పటికీ కూడా వాళ్ళు వదిలిపెట్టడానికి ప్రయత్నించారు, విడిచిపెట్టమని బైబిల్ చెప్తా ఉంది. రెండోది సులువుగా చిక్కులుపెట్టి పాపం. ఏంటది ఎలా ఉంటుందో తెలుసా? సులువుగా చిక్కులుపెట్టే పాపం అంటే ఏంటంటే, ఈజీగా మీరు ఆ పాపంలో పడడానికి ప్రేరేపించబడటానికి ఇష్టపడతారు. నేను ఒక పదం చెప్తాను, మీరు సీరియస్ అవ్వకుండా అవే చూడండి. ఉదయాన్నే నాకు ఎవరో బాబు ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ పంపాడు, దానిలో భలే ఉంది, స్త్రీలు మ్యారేజ్ ప్రొఫైల్స్లో హాబీస్ అనే దగ్గర కుకింగ్ అనేది తీస్తారట. ఎందుకు అనంటే మ్యాగీ బ్యాన్ చేశారు కాబట్టి. మ్యాగీ అనగానే మన నోట్లో ఏమవుతుంది? ఏదో తెలియని ఆశ, కోరిక, తినాలి అనే ఆలోచన, తింటే బాగుండు అనే ఒక చిన్న, అప్పుడప్పుడు బయట ఎక్కడో నూడిల్స్ చేస్తున్నా కూడా మీరు పక్క నుంచి వెళ్తే మీరు ఒక నిమిషం ఆయి చూస్తారు అటువైపు, ఆ స్మెల్ అలాంటిది, ఆ రుచి, ఆ మధురం అలాంటిది అనమాట. ఏమండి అది తిన్న వెంటనే నీకు ఆల్రెడీ భోజనం చేసిన తర్వాత కూడా నీకు తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అదే సులువుగా చిక్కులు పెట్టే తిండిబోతుతనం. నువ్వు పడతావా లేదా తర్వాత విషయం, నువ్వు తిన్నావా లేదా మూడో మ్యాటర్, కానీ నువ్వు ఆలోచన వచ్చిన వెంటనే నీ కడుపులో కదిలిందా లేదా, అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఎన్నో సందర్భాలలో మనం తెలియకుండా దానివైపు ఆకర్షించబడడానికి మన కన్నులు ఎత్తటమే నీలో ఉండేటువంటి బలహీనత. మొన్న నేను గులాబ్ జాములు చూపిస్తే ఒక సిస్టర్ వచ్చి మాకు చూపిస్తూ తినేశారని, నువ్వు శోధనలో పడ్డావు నాకేం సంబంధం, చూపించటం నా ధర్మం, పడకుండా ఉండడం నీ ధర్మం, నువ్వు శోధన సులువుగా చిక్కుపెట్టి పాపం అది తినాలి, ఇంటికెళ్ళి వండి నాకు పంపించారు మళ్ళీ నీతో పాటు నేను కూడా ఉండాలండి అని తిన్నామని. అంటే చాలా సమయాలలో మనిషి సులువుగా చిక్కులు పెట్టి అనేకమైన పాపాలకి దారిని పడిపోతారు. ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి సులువుగా చిక్కే పాపాలు లిస్టు చెప్పట్లేదు. విషయాన్ని కొద్దాం. ఈ రెండింటినీ మనం చాలా తొందరగా వదిలిపెట్టచ్చు అని బైబిల్ చెప్తుంది. ఎలా వదిలిపెట్టచ్చు ఓ చిన్న విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం పరిగెడుతున్నావు, నీ కోసం పరిగెడుతున్నావా, ఎవరి కోసం పరిగెడుతున్నావా? మీరు సరైన సమాధానం చెప్పిన దొరకు మాట్లాడను. నీ కోసం పరిగెడుతున్నావా, ఎవరి కోసం పరిగెడుతున్నావు ఆలోచించుకోండి. ఉద్యోగం చేసే ఒక స్త్రీ భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరి కోసం పరిగెడుతున్నారు వాళ్ళు? వాళ్ళ కోసం ఉద్యోగాలు, ఉద్యోగాల కోసం ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎవరి కోసం? వాళ్ళ గురించి ఏం కాదు, వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే మా ఫ్యామిలీ కోసం, మా పిల్లల కోసం. ఎంత కష్టపడతారు, గొడ్లాగా కష్టపడతారు, పశువు కన్నా హీనంగా కష్టపడతారు. తిండి తినరు, మంచి బట్ట కట్టరు, ఒక సుఖాన్ని అనుభవించరు, ఒక సౌకర్యం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఓ లగ్జరీ ఉండదు, ఓ ప్రయాణం ఉండదు, ఏ అన్ని బెగదీసి లాస్ట్ కాల్ చెప్పే డైలాగ్ ఏంటి, నీకోసమే నాన్న. వాళ్ళు అంటారు నువ్వు లేకుండా నీలేదు నాకు, నీకోసమే నీకోసం. నిజానికి ఈరోజు భూమి మీద మనుషులు, నిజానికి క్రైస్తవులే చెప్పాలి మాట, యాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరూ మీకోసం మీరెవ్వరూ పనిచేయట్లేదండి. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, సంబడి ఎల్స్. మీరు ఎవరి కోసమో ప్రయాసపడుతున్నారు, ఎవరి గురించో ప్రయాసపడుతున్నారు, ఎవరి గురించో ఆలోచిస్తున్నారు, ఎవరి ఆలోచన మీరు నడిపించబడుతున్నారు, ఎవరి ప్రేరేపణలో మీ విశ్వాస జీవితంలో నడిపించబడుతున్నాయి. చాలా మంది ఒరిజినల్ పేపర్ లాగే ఉండాలనుకుంటారండి, కానీ దురదృష్టం ఏంటంటే కార్బన్ కాపీలాగా తయారవుతారండి. కార్బన్ కాపీ ఏమవుద్ది, పైన ఏమి రాస్తే కిందనది ప్రింట్ చేస్తుంది, అదే పరిస్థితి అయిపోద్ది. ఇక్కడ మీరు బాధపడద్దు, మీలో ఎవరికైనా మీ మీద మీకుండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీకుంటాయా ఇతరులకు ఉంటాయా? మన మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎవరికి ఉంటాయి? సింపుల్ ఎగ్జామ్, ఆ పాపకి 9.8 వచ్చింది, ఎన్ని పాయింట్లు డిగ్రీ టు 10కి? నీ 10కి 10 వస్తాయి అనుకున్నానని ఎక్స్పెక్టేషన్ అనుకున్నా. ఆ అమ్మాయి మీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటండి? ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్. ఆవిడ వైపు వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా. తల్లిదండ్రులు పిల్లల మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెడతారా, పిల్లల ఎక్స్పెక్టేషన్స్ కోసం తల్లిదండ్రులు రీచ్ అవుతారా చెప్పండి? మీ ఎక్స్పెక్టేషన్స్, మీ ఆలోచనలే, మీ ఉద్దేశాలే, మీ దృక్పథాలే, మీకున్నటువంటి ఆలోచన ఉద్దేశ తలంపులే ఎంతసేపు నెక్స్ట్కి కార్బన్ కాపీని తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాలు తెలియదు, వాళ్ళ ఆలోచనలు తెలియదు, వాళ్ళ కోరికలు తెలియదు, వాళ్ళ ఉల్లాసాలు తెలియదు, వాళ్ళ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేదు. వాళ్ళని పక్కకు పెట్టండి, కనీసం దేవుని ఆలోచన ఏంటో కూడా పిల్లల గురించి కానీ, తల్లుల గురించి కానీ, కుటుంబాల గురించి కానీ, ఉద్యోగాలు తీసుకునేటప్పుడు కానీ, పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, కనీసం మీ పరుగు పందెంలో మీరు ఆలోచన తీసుకోరు. ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారో, బాగోదు కదా, వాళ్ళు అంతే ఏమంటారో, లేకపోతే వీళ్ళకి తెలియకపోతే. ఎంతసేపు నీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ, నీకున్న అపనమ్మకాలు కానీ, నీకున్న బాధ్యతలు కానీ, నీకు ఉంచబడిన పనులు కానీ అన్నీ ఎంతసేపు ఎవరి కోసమో, ఎవరి కోసమో, ఎవరి కోసమో? ఒకసారి ఇవన్నీ ఎలా ఉంచినా ఇవేవి కూడా ఏది దేవుని కొరకు నువ్వు యాడ్ చేసుకుంటున్న ఏ విషయాల్లో కూడా దేవుడు నీ మీద ఉంది ఉంచాలనుకున్న వాటిని మాత్రం నిర్దేశించలేవండి. మీరెంత దారి తప్పినా, ఎంత సొంత పనులకు వెళ్ళినా, ఎంత సొంత ఇష్టాలకు మీరు జారిపోతున్నా, ఎంత సొంత ప్రయత్నాలలో మీరు పరిగెట్టడానికి ప్రయత్నం చేసినా, దేవుని యొక్క ఆలోచన ఒకటి చూశారు, దాని నుంచి మార్చలేరు. ఒకవేళ మీరు దేవుని ప్రణాళికలో నుంచి వెళ్ళకపోవడం వల్ల మీరు సొంత దారులు గీసుకుంటూ మీ ప్రయాణంలో మీరు వెళ్ళిపోయి పరుగు పందాన్ని తుదముట్టించడానికి కావాల్సిన కంప్లీట్ ఎండింగ్ లేకుండా మీరు అయిపోతారేమో తప్ప, ఫోకస్ లో ఉండకపోతారేమో కానీ, దేవుని ప్లాన్ నీ గురించి మారదు. నువ్వు మారిపోయావు కాబట్టి నీ ప్లాన్ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని దేవుడు ఒక ఇంజనీర్ని చేద్దాం అనుకున్నాడు, ఒక జ్ఞానం కలిగిన ఇంజనీర్గా చేద్దాం అనుకున్నాడు, కానీ తల్లిదండ్రులు అబ్బాయిని తీసుకెళ్లి డాక్టర్గా జాయిన్ చేశారు. మెడికల్ సీటు నీకెందుకు, బోల్డ్ కోట్లోనే మనకి ఖర్చు పెట్టు చదువు అని చెప్పి వీడు దేవుని ఉద్దేశంలో నుంచి వాడు వేరొక దారిని తీసుకున్నాడు. వెళ్ళిపోతాడే తప్ప దేవుని ఉద్దేశము, అతని పట్ల ఉన్న ఇంజనీరింగ్, ఇంజనీర్గా ఉంచాలి అనేటువంటి ప్రణాళికలోనికి ఆ వ్యక్తి తన దారి మళ్లించుకునేంత వరకు, ఎవరో ఒక దృక్పథాలతో నడిపించబడుతున్నంత సేపు నీ దారి వేరొక దారిగా మారిపోద్ది తప్ప దేవుని ప్లాన్ మారదు. మరి ఎలా ఏమైంది, నిరుపయోగం అయ్యింది అంతే. ఇట్స్ వేస్టెడ్. నీవు తెలుసుకోలేకపోవడాన్ని బట్టి, గ్రహించలేకపోవడాన్ని బట్టి, ఎవరో ఆలోచనలు ఉద్దేశించబడ్డాన్ని బట్టి, ఏదో నడిపింపు నీకు ఉండడాన్ని బట్టి నువ్వు తప్పిపోతున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. ఇక్కడ ఒరిజినల్ కాపీస్ కార్బన్స్ గా మారిన తర్వాత మనుషులు రిమూవ్ చేసుకోవాల్సినటువంటి విషయం, సులువుగా చిక్కులు పెట్టే పాపాల గురించి ఒక చిన్న విషయాన్ని మీకు ఉదాహరణకి నేను మీకు చెప్తాను, ఆలోచించడానికి ప్రయత్నించండి. ఒక ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పి నమ్మేసుకున్నారు అనుకోండి, దేవునికి స్తోత్రం మహిమ కాదా, వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, అయిపోయింది. నిన్న నాకు ఒక సహోదరు వచ్చి ఒక మాట అడిగింది, పాస్ గారు మనము పర్లోకి వెళ్తామా అని. వెళ్తామా వెళ్ళవా డౌటు, ఎందుకంటే ఆవిడ అడిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వటం తప్పట కదా, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం రైట్ అట కదా. ఇప్పుడు పెద్ద సందేహం, ఇప్పుడు ఇది మనుషుల జ్ఞానమా దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానం అడ్డగించు మనుషుల జ్ఞానం. ఇక తర్కము వివాదం. ఆ వ్యక్తి సులువుగా చిక్కులు పెట్టే పాపలు ఎలా పడతాడు చూడండి, రక్షించబడ్డాను, చచ్చికొచ్చాను, దేవుని వాక్యం వింటున్నాను, నాకు మంచి ఫెలోషిప్ ఏర్పడింది, నా జీవితంలో నేను కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను, ఇది ఆ వ్యక్తి ఆలోచన. ఇప్పుడు మైండ్లోకి ఏం పడింది, ఒక కొత్త విత్తనం చేదైన విత్తనం పడేశారు, ఇక ఆ విత్తనం మొలుసుద్దా అని చేస్తుందా? ఇంకంతే, అది మొలుచుకుంటూ మొలుచుకుంటూ నీ మనసును అల్లుకుని గందరగోళం. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వాక్యం వింటావా, ఆ ప్రశ్న నేను తొలిచేస్తా లేదా? ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు నేను నిన్నే మొన్న మా బాప్తిజం తీసుకున్నాను మా చర్చిలో, మీరైతే బాగా వివరణిస్తారంట, ఆదివారం ఆరాధనకి వెళ్ళకూడదట కదా, శనివారం అట కదా, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడ్డా లేదా, ఏంటి పాపం వీడు బలిపీడతంతా ఏంటి, అసలు దేవునితో ఆనందిస్తున్నానన్న విషయం పక్కకు పెట్టి సులువుగా చిక్కులు పెట్టి ప్రశ్నలోకి పడిపోయాడు. మరొక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు అంత్యకాలపు ప్రవక్త బ్రెన్హాం గారు అంట కదా, బ్రెన్హాం గారు చెప్పినదే యేసు ప్రభు యొక్క తర్వాత ప్రవక్త ఆయనట కదా, ఆయన కాకపోతే ఎవడు దేవుని రాజ్యంలోకి రాడట కదా, మీరు అలా విషయాలు ఎప్పుడు చెప్పలేదు ఏంటండి మాకు, మీరు తప్పుడు బోధట కదా. మళ్ళీ సులువుగా చిక్కులు పెట్టే పాపము. ఇక మనిషి రక్షించబడ్డాడు అని ఆత్మ ఆనందించాల్సిన వ్యక్తి ఈ ప్రశ్నలన్నిటికీ ఏమైపోయాడు, ఇప్పుడు భారంతో నింపబడి తన రక్షణకి ఒక సవాల్ వచ్చి ఒక ప్రశ్న వచ్చి ఏం చేయాలో తెలియక తప్పిపోయేలకు. నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అండి. ఒక ఆయన అన్నాడు, ఇలాగే ఆర్గ్యుమెంట్ వచ్చి చాలా సార్లు తీవ్రంగా నా మీద దండయాత్ర చేసేస్తున్నాడు, పరలోకాన్ని గురించి మాట్లాడుతుంటే నేను అన్నా నాయన నువ్వు ఒక మాట చెప్తాను విను, మత్తయి సువార్త 18వ అధ్యాయం యేసుక్రీస్తు వారు ఒక మాట అడిగాడు. ఆయన ఎవడిగాడు తెలుసా, ఒక మనుషులకు పిలిచినప్పుడు ఒకడు వచ్చి అడిగాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభు గారు ఏమన్నా తెలుసా, ఆ కింద కొంచెం వచ్చిన వాళ్ళు దాటిన తర్వాత నిత్య జీవంకి వెళ్ళాలంటే నువ్వు నన్నేది కొడుతున్నావురా అని చెప్పి ఆజ్ఞలు ఫాలో అవ్వమని చెప్పి, నువ్వు పరిపూర్ణుడు ఒకటొక కోరిన ఎడలా నీవు ఆస్తంభేసి వచ్చి నన్ను వెంబడించానండి. వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. క్రీస్తు యొక్క ఉద్దేశం పరలోకానికి తిండి తీసుకుని వెళ్ళటమా, నిన్ను భూమి మీద పరిపూర్ణుడిగా చేయడమా? భూమి మీద పరిపూర్ణంగా నువ్వు మారితే పరలోకం ఆటోమేటిక్ నీకు వస్తుంది. నీకు పరలోకం గురించి దర్శనాలు, పరలోకం గురించి మాటలు, పరలోకం గురించి ప్రవక్తలు చెప్పిన మాటలకు వెళ్ళి భూమి మీద పరిపూర్ణత పోగొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? అందుకే పరిపూర్ణత ఏంటంటే నీవు భారము లేని సంపూర్ణత, అలాగే సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో పడిపోని నీ జీవితం హాయిగా జీవించగలగడం నేర్చుకోవటమే పరిపూర్ణత. అందుకే ఆయన చక్కటి విషయాలు అక్కడ మనకి నేర్పించాడు. ఈరోజు నీ పరిస్థితులు అన్నింటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో దేవుడు నేర్పిస్తాడు. చూడండి, గాడ్ ఈజ్ యూనివర్సిటీ. దేవుడు అనే ఒక పెద్ద యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయంలో యేసుక్రీస్తు అనేటువంటి ప్రొఫెసర్ నీకు అర్థమయ్యేలాగా పాఠం చెప్తాడు. ఎవరి పాఠం వాళ్ళకే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను, నాకు అర్థమయ్యేలాగా పాఠం నేను తొందరగా అర్థం చేసుకుంటాను, మరికొంతమంది ఇంకా కొంచెం లేటుగా, ఇంకొంచెం లేటుగా, ఇంకొంతమంది ఇంకా లేటుగా అర్థం చేసుకుంటారు. ఎవరికి వారికి పాఠం నేర్పడం దేవుని యొక్క ఆత్మ యొక్క జ్ఞానం అండి. అంతేగాని అందరినీ ఒకేలాగా, ఒకవేళ బోధకుడు మంచిగా బోధించినా ఆ రోజులో కూడా కొంతమంది లేటుగానే జరిగింది, ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఎవరికి వారి జ్ఞానం చొప్పున దేవుడు దానిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పద్ధతిలో ఉండాలో ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళటానికి ఇష్టపడాలి. ఏమండి, మీకు ఎవరైనా ఏదైనా పోటీలు కానీ, పోరాటాలు కానీ, గిల్టీ కాన్షియస్ కానీ మీ మనసులోకి వచ్చినప్పుడు నువ్వు దేవునితో ముందుకెళ్తావా, పరిస్థితులతో వెనక్కి వస్తావా? నువ్వు రిమూవ్ చేయాల్సింది ఏంటంటే నీ గిల్టీ అంతా విడిచిపెట్టాలి, వెనకవన్నీ మరిచిపోవాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, కారుకి రెండు అద్దాలు ఉంటాయి, రెండు కాదండి మూడు అద్దాలని చెప్పచ్చు. ఒకటి ముందుకు చూసే అద్దం, రెండు వెనక్కి చూసే అద్దాలు. వెనక్కి చూసే అద్దాలు చూస్తూ భవిష్యత్తులో ముందుకు తీసుకు ముందుకు కార్ డ్రైవ్ చేస్తే ఏమవుతారు, పరదేశిని ఆ పాడు పాడుకుంటాం. ఎందుకు? చచ్చిపోతావు. భవిష్యత్తులో నీవు ముందుకు వెళ్లే దృక్పథంలో వెనక ఉన్న విషయాలలోనన్నీ నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు భారం లేని జీవితం చూపిస్తావు. నిన్నటి దినం గురించి మీరు చింతించకండి, ఫ్రీ, గెట్ రిలాక్స్, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. అందుకే ఫిలిప్పీ 3:13 చెప్తుంది, వెనుక ఉన్నవి మరిచి ముందుకి హాయిగా సాగిపోవాలి. మీరు అర్థం చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఏవైనా విన్న విషయాలు కానీ, భక్తికొచ్చే ప్రశ్నలు కానీ, శరీర నియంత్రణలు కానీ, చెడ్డ మాటలు కానీ, చెప్పుడు మాటలు కానీ, ఆలోచనలు కానీ, నిర్ణయాలు కానీ, అలవాట్లు కానీ నిన్ను పాపములోనికి తీసుకుని వెళ్లే పరిస్థితే గనక వస్తే, ఆ పాపములు ఆల్రెడీ నువ్వు పడిపోయిన అనుభవాలు ఉంటే వాటిని దాటి నువ్వు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాయి. నీ గురించి దేవుని యొక్క ప్రణాళిక ముందుకి ప్రత్యక్షపరచబడుతుంది. యూ షుడ్ లీవ్, నువ్వు రిమూవ్ చేసుకోవాల్సిన పద్ధతులు ఏదైనా సరే సులువుగా చిక్కులు పెట్టేది ఏమున్నా కూడా మనం ఏం చేయాలిక? విడిచిపెట్టాలి. రైట్, రెండవ విషయం కదా. మొదటిది ఏంటండి? రిమూవ్ చేసుకోండి. మీ శరీరంలో గోర్లు పెరిగితే ఏం చేస్తారు? జుట్టు పెరిగితే పురుషులు, స్త్రీలు పెరగాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు చిగుడులే కత్తిరిస్తారు. ఎప్పుడు కూడా పెంచుకోవడానికి ఏవైతే ప్రయత్నం చేస్తున్నావో విడిచిపెట్టడానికి అదే ప్రయత్నించాలి. వ్యర్థమైనవన్నీ కూడా విడిచిపెడుతూ ఉండాలి. ఇవి ఎన్ని విషయాలను విడిచిపెడితే నీ పరుగు పందాల్లో నువ్వు ముందుకి ఈజీగా పోతావు. నేను ఈమె రేపు 23rd ఎవరో ఒక కుటుంబం అమెరికా యాత్రకు వెళ్తూ ఉంటే వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తున్నప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్పాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. అందుకే మోర్ క్లోత్స్ పట్టుకెళ్తావా, లెస్ క్లోత్స్ పట్టుకెళ్ళాలా? అందుకే శుభ్రంగా ఎన్నిసార్లు వేసినా మాసిపోని నలుగు బ్రౌన్ కలర్ ఒక జీన్ ప్యాంట్ పెట్టేసుకున్నావు అనుకోండి, ఎన్ని రోజులు వేసినా దానికి యాక్స్ డాక్స్ రెడీ పెట్టుకున్నావు అనుకోండి, పొద్దున ఒకటి రాత్రి ఒకటి కొట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళిపోవచ్చు. ఎటు వెళ్ళినా మిమ్మల్ని ఎవరైనా అడగరు, చవడకం కొట్టదు. ఆలోచిస్తే ఎప్పుడైతే నీ శరీరంలో ఉన్న భారాలన్నీ వదిలిపెడతావో ఆత్మీయంగా నీ జీవితం చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. పట్టుకోకండి, పనికి మళ్ళీ పట్టుకోకండి. ఏం పట్టుకోవాలో పట్టుకోవడం మానేసి పట్టుకోకుండా ఎక్కువ పట్టేసుకుని ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి, అది మిమ్మల్ని ఆపేస్తుంది. నెంబర్ 2, రిమెంబర్, గుర్తు చేసుకో. నెంబర్ 1 రిమూవ్, నెంబర్ 2 రిమెంబర్. ఏమిటి గుర్తు చేసుకోవాలి? 2 కొరింథీయులు 4:1, 2 కొరింథీయులు 4:1, కొరింథీయులకు రాసిన 2:4:1 కాబట్టి పరిచర్య పొందినందున, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఏం పడము? ఈ పరిచర్య మనకి పొందినందున, ఈ పరిచర్య అంటే ఇప్పుడు నువ్వు చేసే పని, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య. స్టూడెంట్స్, మీ పరిచర్య ఏంటి? స్టూడెంట్స్ యొక్క పరిచర్య ఏంటి? స్కూల్కి వెళ్ళడం, లేకపోతే కాలేజీకి వెళ్ళడం, మీ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకోవడం, మీ వస్త్రాలు జాగ్రత్తగా ఉంచుకోవడం, మీ మనసును జాగ్రత్తగా ఉంచుకోవడం, చదువుకోవడం, ఇంతే మీ పరిచర్య. ఈ పరిచర్య మీకు ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు. గృహిణిగా నువ్వైతే నీ పరిచర్య ఏంటి? నీ ఇంటిని చక్క పెట్టుకోవడం, నీ పిల్లలకి, నీ భర్తకి సామెతలు 31లో ఉన్న దాని ప్రకారం నువ్వు జీవించడం. పురుషునిగా నీ బాధ్యత ఏంటి? అదే సామెతలు 31లో స్త్రీని తీసి పురుషుడిని పెట్టుకుని దాని ప్రకారం నువ్వు ఉండడం. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. ఎవరు ఉద్యోగి యొక్క నిర్వచనం ఏంటి? ఉద్యోగ ధర్మాలు తన అధికారికి ఏమైతే కావాలో, తన తోటి వారికి ఎలా అయితే ఉండాలో, తన కింద వారికి ఏమైతే సహాయం చేయాలో, ఆల్వేస్ హెల్ప్ఫుల్ నేచర్, చక్కటి పరిచర్య తను కొనసాగించటం. ఏ పరిచర్య మీకు ఇచ్చినా మీరేం చేయాలి? ఎప్పుడు కూడా ఎవరి వాళ్ళు ఇచ్చిందని గుర్తు చేసుకోవాలి. దేవుని వారు, నాకు నచ్చలేదు, నువ్విచ్చావు, నువ్వు చెప్పావు, నువ్వు చేసావు. ప్లాన్ మారినా దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయి, దాన్ని వదిలిపెట్టేయండి. కానీ మీ మట్టుకు మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ పని అయితే మీకు అప్పగించబడిందో ఆ బాధ్యత దేవుని వలన మీకు అప్పగించబడింది. ఈ పరిచర్య ఎవరి వల్ల ఇవ్వబడింది? దేవుని వలన. ఒకవేళ సేవ అయితే సేవ పరిచర్య దేవుని వల్ల ఇవ్వబడింది. ఏ పని అయితే, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, అయితే అందరం కూడా ఏం చేయాలంటే ఆ కింద వచనంలో ఉంది, కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధింపక సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకోవాలి. ఎవరి సముఖంలో మెప్పించుకోవాలి ముందు? సో నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నీకు ఆనర్షిప్ ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఏ పని చేసినా నీకు ఆనర్షిప్ దేవుడు. దేవుడు శవాస్ అనాలి, మంచోడు నువ్వు బాగా చేసావు అన్న విషయం దేవుని ద్వారా ప్రతి ఒక్కరు పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఈ పరిచర్య దేవుని ద్వారా పొందుకోవాలి అని అంటే మనుషులు తెలుసుకోవాల్సిన దేవుని మహిమను, దేవుని ద్వారా మహిమ పొందాలి అని అంటే ఆ ఘనత మనిషికి రావాలంటే మనుషులు చేసుకోవాల్సిన విషయాలు ఒక మాట ఉంది. అదేంటంటే మనందరిలో కూడా దేవుడు ఒక షేప్ ఇచ్చాడు. ప్రతి ఒక్క మనిషికి ఒక షేప్ ని ఏర్పాటు చేశాడు. షేప్ యొక్క స్పెల్లింగ్ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎస్ హెచ్ ఏపిఈ దిస్ ఇస్ కాల్డ్ షేప్. ప్రతి మనిషికి ఒక షేప్ ఉంది. ఆ షేప్ బాగుండాలనే కదా తిప్పలు పడతాం. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ వెతుకుదాం, బరువు తగ్గడానికి జిమ్, ఎక్సర్సైజ్, ఈ ఫాస్టింగ్స్ ఫీస్టింగ్స్, ఇవన్నీ ఏంటి మీ షేప్ బాగోడానికి? యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ దట్ షేప్ వాట్ వీ వర్ డిస్కస్సింగ్. ఏంటంటే ఫస్ట్ది, ప్రతి మనిషికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్పిరిచువల్ డిజైర్స్ లోపల పెడతాడు. ఎస్, స్పిరిచువల్ డిజైర్స్ ఏంటి? నీ ఆత్మలో ఏదో దేవుని కొరకు చేస్తే బాగుండు, జరిగితే బాగుండు, నేను చెబితే బాగుండు, ఏదైనా దేవుని కొరకు నేను చెయ్యాలనుకుంటున్నాను. నీ స్పిరిచువల్ డిజైర్ ఏంటి? ఒకసారి మీ పక్కన చూసి మీకు స్పిరిచువల్ డిజైర్ ఉందా అని అడగండి. రావడం, కూకోవడం, పాటలు పాడీసుకోవడం, ఇనీసుకోవడం, ఇని పెట్టడం అనలేము, ఇనీసుకోవడం కాదు, నాకు ఇని పెట్టడం, చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడం. ఎవరయ్యో చెప్పులు ఎందుకు వెళ్ళావు? చర్చికి వెళ్ళాలి కదండి, మరి వెళ్ళాక ఏం చేస్తావు? విన్నాను కదండి, మరి ఏమన్నా ఏదో చెప్పారండి, బలి చెప్పారండి. నువ్వు నీ స్పిరిచువల్ డిజైర్ ఏంటో నీకు తెలియనంత వరకు నీ విశ్వాస జీవితం ఒక్క అడుగు ముందుకెళ్ళదు, నీ పోరాటం ముందుకెళ్ళదు. నువ్వు ఫినిషర్గా ఉండలేవు. నువ్వు ప్రారంభించిన దగ్గరే అక్కడే థ్రెడ్మిల్ మీద పరిగెట్టినట్టు కిలోమీటర్లు నెంబర్లు మారితే కానీ నువ్వు ఎక్కడ అమ్ములు మారతావా? అక్కడే పరిగెడతావు, థ్రెడ్మిల్ పొడిగా ఉంటుంది నీకు. జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ డిజైర్? నీ హార్ట్లో దేవుని గురించి, దేవుని కొరకు ఏ వయసులో ఉన్నోడికైనా ఒక స్పిరిచువల్ డిజైర్ ఉంటుంది. నిన్న నేను త్రిబుల్ కాంగోలో ఒక పాట పాడైపోయింది, దానికి నేను అది బౌన్ చేసి తీసుకొని పిల్లలవారు బౌన్ చేసి ఇచ్చాను. అది పట్టుకెళ్తున్నాను చర్చికి, పట్టుకెళ్ళి కార్లో నుంచి తీయగానే ఒకరోడు సీరియస్గా వచ్చి దాన్ని పట్టుకుని కాళ్ళ మధ్యలో సింగిల్ పెట్టుకుని టప్ 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 కొట్టేస్తున్నాడు మ్యూజిక్. అండ్ ఒకసారి చూసి నీకు ఏదో మ్యూజిక్ నువ్వు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మామూలుగా అని అరే నీకు బిగించడం వచ్చాను అంటే రాదన్నాను. నీకు ఇది కొట్టడం వచ్చింది కదా, ఇది బిగించాలి, పట్టుకెళ్ళని రెంచిచ్చాడు ఆడికి. పట్టుకెళ్ళాడు కింద మీద పడి ఎలాగో ఒకలాగ మొత్తానికి దాన్ని సెట్ చేసి బిగించి మూడు కలిపి కొడుతూ ఒక ఫీలింగ్ ఇచ్చాడండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంది తెలుసా? అదేదో సి యాడ్స్ లో చూసినట్టు అని కొడుతున్నాడు అండి. నుంచుని చనిపోయాడు, కొడుతూ ఆడు ఆనందిస్తున్నాడు. ఒక ఫోటో తీసాడండి, ఆడు చూసి అన్న మీరా అన్నాడు. నువ్వు నీ స్పిరిచువల్ డిజైర్ ఏంటి అంటే మందిరంలో ఆ వాయిద్యాన్ని వాయించాలి. దట్స్ అ స్పిరిచువల్ డిజైర్ చిన్నపిల్లలకి. అది ముదిరిపోతే ఏఆర్ రహమాన్ దగ్గరికి వెళ్ళి వాయిస్తారు, అది వేరే విషయం. స్పిరిచువల్ డిజైర్ దేవుని వాక్యం చెప్పాలి, దేవుని మహింపరచాలి, సువార్త చెప్పాలి, పలానా ప్రదేశంలో దేవుని మందిరంలో నేను నడిపించే ప్రధాన నాయకుడిగా ఉండాలి, సహాయ పరిచారకుడిగా ఉండాలి. ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్. ఏదో ఒక స్పిరిచువల్ డిజైర్. చాలా మందికి స్పిరిచువల్ డిజైర్ ఏంటంటే చర్చికి రావడమే డిజైర్, అంతకుమించి ఏమూడమో ముందుకోడదు. ఏమన్నంటే ఊరుకో చర్చిలో ప్రతిదానికి మనల్ని పెట్టేస్తుంటారంటారు. నీ స్పిరిచువల్ డిజైర్ సరిగ్గా లేకపోతే నీ ఆత్మీయ జీవితం పోరాటం ముందుకు అంగుళం కూడా నువ్వు పరిగెత్తట్లేదు. జాగ్రత్త. నెంబర్ టూ, హార్ట్ డిజైర్స్, హృదయ కోరికలు ఏంటి? వాట్ ఇస్ యువర్ హార్ట్ ఇస్ టెలింగ్ టు యూ? నీ గురించి నీకున్నటువంటి తాళంతు, నీ గురించినటువంటి జ్ఞానము, నీకు ఇచ్చిన ఆలోచన ఏమై ఉంది? వాట్స్ యువర్ హార్ట్? నీ హృదయము సొంతంగా, మొదటిది స్పిరిచువల్ ఆత్మీయ సంబంధంగా, రెండవది శారీరకంగా. ఒక తమ్ముడు నేను అడిగాను, నన్ను నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు టెన్త్ తర్వాత అని. అనా నేను పాలిటెక్నిక్ చేస్తాను, ఆఫ్టర్ దట్ ఐ కమ్ టు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ మీద ఉద్యోగం చేస్తున్నాను, ఇంజనీరింగ్ చేస్తాను, ఆ తర్వాత నేను ఎంబీఏ చేస్తాను, ఆ తర్వాత నేను పలానా మార్కెటింగ్లో పలానా ప్లేస్లో పలానా పొజిషన్ నేను తీసుకుంటాను. ఎంత స్పెసిఫిక్గా చెప్పాడంటే ఆడికి ఉద్యోగం ఏదో శాంక్షన్ అయితే వాళ్ళ డాడీ కవర్లో పెట్టేసి ఇచ్చినట్టు చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడుకు అవుతాయన్నాడు, 7 ఇయర్స్ తర్వాత అవుతాయన్నాడు. 7 ఇయర్స్ తర్వాత పొజిషన్స్, గ్లోబలైజేషన్, సింగపూర్ ప్రభుత్వం భారతదేశంకి వచ్చేస్తుంది, ఆ తర్వాత ఏమైపోద్దో, ఏ గవర్నమెంట్ ఉంటుందో, రాజకీయాలు ఇటు అటు అయిపోతాయి, మరి ఏమవుతున్నాయని, ఏమైనా నా పోస్ట్ అక్కడే ఉంటుందన్నాడు. దట్ ఈస్ హిస్ హార్ట్ అండి. ఇప్పుడు ఆడికి గురుందా లేదా, చదువుతాడా లేదా? మీకు ఉద్యోగాలు వస్తాయో నాకు తెలియదు, కానీ ఏది డిగ్రీలు కంప్లీట్ అయిపోయింది మీకు, ఆడికి మాత్రం నేను ఇప్పుడే చెప్పాలి వచ్చేస్తాను గ్యారంటీ. వాడి విజన్ అంత క్లియర్గా ఉంది హార్ట్లో, వాడికి ఒక స్థిరమైన నిర్ణయం ఉంది. ఇప్పటికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, పొద్దున ఒకటి చెప్తారు, మధ్యాహ్నం ఒకటి చెప్తారు, రాత్రి ఒకటి చేస్తారు. నో హార్ట్ క్లారిటీ. ఏమన్నా మా మమ్మీ చెప్పింది, మా అంకుల్ అన్నారు, మా డాడీ ఇలా అన్నారు, మా సార్ ఇలా చెప్పారు. ఏదేమీ క్లారిటీ లేదు, హార్ట్లో డిజైరే లేదు. ఏమవ్వాలో తెలియదు, ఎందుకు అవ్వాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. ఏమన్నా అడిగితే పాస్ గారిని అడగండి. పాస్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఏం చేస్తారు? ఏం చేస్తారండి ప్రార్థన చేసి? మీ భవిష్యత్తు పాస్ గారు చెప్తారా? దేవుడు నీ హృదయంతో చెప్తాడు. నువ్వు పునాదిలో, నీవు భూమి మీద పునాది ఏర్పాటు చేయబడక మునిపే నీ తల్లి గర్భంలో డాట్ ఏర్పడకుండా నీ గురించి దేవుడు ఒక ఆలోచన చేసి నీ తల్లి నీ తండ్రి శరీరంలో పెట్టేశాడు. అంటే నీ ఆలోచన కూడా ఎవరు దగ్గర పెట్టుంటాడు? వాళ్ళ దగ్గర పెట్టి ఉంటాడు అన్న విషయం గమనించండి. అక్కడ ఉంది ఏదో ఆలోచన, దానిని బట్టి మీరు నిర్ణయాన్ని ముందుకు కొనసాగాలి. రైట్. ఇప్పుడు మూడో విషయం, ఫస్ట్ది స్పిరిచువల్ డిజైర్, రెండు హార్ట్ డిజైర్, నెంబర్ త్రీ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. యాటిట్యూడ్, నీ యొక్క నడవడిక లేక నీ యొక్క అభిప్రాయ పద్ధతులు దేవుని గురించి ఎలా ఉన్నాయి. చాలా మందికి గాడ్ అంటే రైట్ యాటిట్యూడ్, సాఫ్ట్ యాటిట్యూడ్ ఉందా, కొంచెం కోపం బాధ ఉన్నాయా? పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలకి యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఏంటి చెప్పండి? పరీక్ష ఫెయిల్ అయిపోయిన పిల్లలకి దేవుడు అంటే ఏమిటి? ముందు రోజు వరకు పేదల్లో ఉంటారు, హాల్ టికెట్కి ముద్ర వేస్తారు ఫాస్ట్ గారి చేత, పెన్సిల్కి పెన్నకి అత్తకి స్కేల్కి కూడా పార్దులు నూనె రాస్తారు, కానీ మార్కులు రావు, ఏదో క్వాలిఫై అవ్వకపోవచ్చు, ఏదో జరిగింది సంథింగ్. ఇప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంటుంది చెప్పండి? హాయిగా హ్యాపీగా ఉంటుందా? ఏంటి వాళ్ళ ఆలోచన? నిన్న రిజల్ట్స్ వచ్చేసినాయి, పాలిటెక్నిక్ రిజల్ట్స్ వచ్చేసినాయి. మా చర్చ్లో 15 మంది పిల్లలు రాసేసారు, రాసేస్తే ఆ రిజల్ట్స్ పట్టుకుని వచ్చేసారు కాగితాలు. ఏంట్రా పరిస్థారంటే ఒక 48,000 సెకండ్ హ్యాండ్ మారుతి కారు, ఇంకో శాంత్రో కారు కొత్తదే 170 చల్లరా ఇన్స్టాల్మెంట్, ఎన్నెన్నో కార్లు కొనిచ్చే రేట్లు చెప్పేస్తున్నారు. చెప్తూ ఉంటే అప్పుడు ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏంట్రా ఏంది మీరు నెంబర్లా ఫిగర్లా ఏంటి సాగుతారు? మా మార్కులు మా ర్యాంకులు అన్నారు. ఇప్పుడు బాధపడద్దు, ఆ పిల్లల్ని ఒక మాట అన్నాడు. ఏంటన్నాడు తెలుసా? దేవుడికి పాస్ చేస్తే నష్టం ఏంటన్నా అని అడిగాడు. మమ్మల్ని క్వాలిఫై చేస్తే దేవుడికి నష్టం ఏంటని అడిగాడు. ఇప్పుడు డిఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు ఏమంటారు? దేవుడు అన్యాయం చేస్తాడు మాకు, జీవితం చంద్రబాబు నాయుడు పెట్టక ఒకటే పెట్టాడు, ఇప్పుడు ఏమైపోయిందో మా పరిస్థితి ఏంటో, దేవుడు అన్యాయం చేస్తాడు అన్నట్టు అనిపిస్తుంది. దేవుడికి పాస్ చేస్తే నష్టం ఏంటి చెప్పండి? అసలు దేవుడికి పాస్ చేయాల్సిన పరిస్థితి, కష్టపడి చదవాల్సిన అవసరం నీది, ఈ భూమి మీద సెటిల్మెంట్ నీది, ఆయన భూమి ఎక్కడ, అక్కడ సెటిల్మెంట్ గురించి ఆయన ఆలోచన చేశాడు. నువ్వు అదే అవుకో, నీ ప్లేసు నీ పొజిషన్ నీకు ఇవ్వాల్సిన జాబ్ అన్ని ఫిక్స్డ్ గా ఉన్నాయి, మారో. ప్రాబ్లం ఏంటంటే ఈ భూమి మీద నీ యాత్ర, దీనికి దేవుడిని అడుగుతావు ఏంటి? దేవుడు ఎందుకు ఇలా చేయలేదు, దేవుడు అలా చేయలేదు ఎందుకు? దేవుడు ఇస్తే బాగుండు కదా, దేవుడు చేయొచ్చు కదా, పాస్ చేస్తే దేవుడికి ఏమన్నా నష్టమా? ఇవన్నీ నీ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఏముంది, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీ కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమి నీకు చేసినా చేయకపోయినా ఆయన నీ పాపాల కొరకు నీకు బదులు నీ స్థానంలో మరణించాడు. దేవుని స్తోత్రం. నువ్వేం చేసినా చేయకపోయినా ఇచ్చినా రాకపోయినా ఆయన మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాడు, అవునా కదా? ఇంతకంటే నీకు ఆయన ఏం చేయాలి చెప్పండి? మీ అమ్మగారు చేశారా నీ గురించి చెరువులో సరిపోవడం, లేకపోతే మీ ఫ్రెండ్ చేశాడా? ఎవరో చేయలేదు, ఆయన చేశాడు. నీ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి, అంతేకాని మార్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. నెంబర్ పి, ఎస్, స్పిరిచువల్ హార్ట్ యాటిట్యూడ్. పి, వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ ఇన్ గాడ్? దేవునిలో నీ యొక్క వ్యక్తిత్వం ఏంటి? నీ పర్సనాలిటీ ఇన్ గాడ్ ఏమిటి? ఎవరినైనా ఒక ఆయన అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్ మీరేంటి బైబిల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ తీసుకుని ఏ క్యారెక్టర్ లాగా మీరు ఉండాలనుకుంటున్నారు చెప్పండి అని అడిగితే, మీరెవరు ఏ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటారు, చెప్పుకుంటారు సార్ రాసుకో మీ కాగితాల్లో, విచ్ క్యారెక్టర్ యూ వాంట్? ఏదో క్యారెక్టర్ రాశారా? మీకు అర్థమే కదా ఏ క్యారెక్టర్ కావాలంటే. బైబిల్లో ఉన్నటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు కాబట్టి దానికి సంబంధం. అప్పుడు ఒక కుర్రాడు అన్నాడు, బైబిల్లో ఉన్నాడు ఎవరు వద్దన్నా అన్నాడు. ఏరా అండి, నేను నేనులాగే ఉంటానన్నా, అవసరమైతే నా పేరు బైబిల్లో రాయించుకుంటాను అన్నాడు. ఎక్కడ రాస్తారు నీ పేరు బైబిల్లో? ఇంకో గ్రంథంలో రాయబడుతుంది ఆ పేరు, వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి అని చెప్పాడు పౌలు ప్రదేశంలో. ఆ ప్రదేశంలో నీ గురించినటువంటి విషయాలు వివరంగా రాయాలి అని అంటే మరి నీ లైఫ్ ఎలా ఉండాలి చెప్పండి? బైబిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్లు కలిసి ఉండాలి, అంతేగాని ఏ క్యారెక్టర్ లేకుండా ఉండడానికి కుదరదు. ఈరోజు నీ యొక్క పర్సనాలిటీ ఇన్ గాడ్, దేవునిలో నీ వ్యక్తిత్వాన్ని నీ వికాసాన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. సింపుల్. సమ్ టైమ్స్ టూ మచ్ ప్రేయర్ లైఫ్. కొన్ని రోజులు చర్చికే కనబడరు, కొన్ని రోజులు బైబిల్ పట్టుకుని ఎరగ తీసేస్తారు, ఈ పేజీ ఆ పేజీ ఏ జడిలో డొడక దొడకని చెప్పేస్తాడు రెఫరెన్స్లు. నేను ఎన్నో చదివాను అన్నట్టు, కొన్ని రోజుల తర్వాత బైబిలే పట్టుకుని రాకుండా చచ్చిపోతారు, అవసరం అనిపించదు వాళ్ళకి. కొన్ని రోజులు 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండిపోతారు, అవసరమైతే చాలా 20 రోజులు 4 రోజులు చేయడం రెడీ అయిపోతారు లెంట రోజుల్లో. ఆ తర్వాత ఏ రోజు ఫాస్టింగ్ ఉండరు. ఏమంటే 4 రోజులు అక్కడ అయిపోయి కదా సాల్వ్, 30 రోజులు సర్దుకోండి రోజుకొకటి. టూ మచ్ స్లో, నీ పర్సనాలిటీ సరిగ్గా లేదు, నీ పద్ధతి వ్యక్తిత్వం దేవునితో సరిగ్గా లేదు. కొద్ది రోజులు ఇంట్లో అంత గొడవ లేకుండా సాఫ్ట్గా ఉందనుకోండి, అంత కామ్గా ఉందనుకోండి, ఎంత హాయిగా ఉంటారో, ఇంట్లో పరలోకం కనపడిపోదు. కుటుంబం ఎప్పుడు కూడా పరలోకానికి సాదృశ్యంగా పెట్టాడు దేవుడు. ఫ్యామిలీ లైఫ్ దేవుడు పరలోకములో ఎంత సంతోష సమాధానాలు ఉంటాయో దానికి మాదిరిగా పెట్టాడు. కుటుంబం పరలోకం చెప్పండి ఒకసారి ఎవరికో. మన ఇంటిలో మనం సంతోషంగా ఉంటే పరలోకం దిగుండు. కొంచెం గొడవలు అయితే నరకం కనబడిపోద్ది. ఏముంటది? చిన్న టిష్యూ డిష్యూ అయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ ఏం కనబడది? సంతోషమా పరలోకమా నరకమా? అబ్బా వాళ్ళు ఏమంటారు, అందుకే ఈ నరకంలో పడకూడదు అనుకుంటానట. ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఎంతమంది వచ్చి నాయన వద్దురా భద్రం బి కేర్ఫుల్ బెదరు అని చెప్పి పాట పాడినా నాకు పెళ్ళి అవ్వలేదని ప్రార్థన మానరు. ప్రార్థన చేసిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నాకొచ్చి ప్రార్థన చేయమన్నా కూడా మానరు. మా ఆవిడ మారలేదు, మా ఆయన మారలేదు, మారింది అనుకున్నాను, మారేడు అనుకున్నాను, ఏమీ మారలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఈ పరలోకపు నమూనా భూమి మీద ఆయా ఇళ్లలో 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉండకపోవచ్చు. పరలోకంగా ఉంది, ఫ్యామిలీ ప్రేయర్ బాగా జరుగుతుంది లేదా? ఫ్యామిలీ ప్రేయర్ బాగా జరిగిపో. నరకము నేను ప్రార్థన చేయను, నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు చేసుకున్నావు కదా, నేను ఎందుకు చెయ్యాలి? ఏమైంది? అదే తేడా, నీ పర్సనాలిటీ దేవుడిలో సరిగా లేదు. లాస్ట్ విషయం ఈ ఎమోషన్స్, మనకున్నటువంటి భావోద్రేగాలు దేవునితో దేవుని కొరకు ఎలా ఉంటున్నాయి? హౌ ఇస్ యువర్ ఫీలింగ్స్, హౌ ఇస్ యువర్ ఎమోషన్స్, ఎలా ఫీల్ అవుతావు? దేవుని మీద కోపం వచ్చి ఎంత సమయం ఉంది? కోపం రాలేదు ఎప్పుడు దేవుని మీద? దేవుని ఎప్పుడు కోపం రాలేదా? ఏదో ఒకటి కోరుకున్న జరగకపోయినప్పుడు, కావాల్సింది రాకపోయినప్పుడు, అమ్మయ్యా అనుకున్నప్పుడు అది ప్రాబ్లం అయితే, సమ్టైమ్స్ వేర్ అగ్నిస్ టు ద లార్డ్, దేవునికి వ్యతిరేకంగా. అబ్బాయి పుడతాడని గ్యారంటీగా దర్శనాలు వచ్చాయి, కళ్ళు వచ్చాయి, ప్రవచనాలు వచ్చాయి, వాక్యం తీస్తే నీకు కుమారుడు పుట్టినని కూడా వచ్చింది, ఆకలి పుడిచింది, రిజల్ట్ బ్యాడ్. అంటే ఏదో జరిగింది, అదేదో తెలియలేదు. నిజానికి చెప్పినా ప్రవచనాలు చెప్పిన వాళ్ళు నిజమే. బైబిల్లో వాక్యము మారదు, సున్నా పుల్లు కూడా మారదు, మర్చిపోకండి. మీకు వచ్చిన కళా దర్శనం కూడా పర్ఫెక్టే, కానీ భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు ఒకటి ఆలోచన చేశాడు. ఏంటంటే, ఈవిడికి ఇవన్నీ నేను చెప్పాను, ఈవిడికి ఏది ఇచ్చినా తీసుకునేలాగా నేను ప్రిపేర్ చేశాను, కాబట్టి ఇప్పుడు నేను ఆడపిల్లని ఇవ్వడం ద్వారా ఈ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది అని చెయ్యాలనుకున్నాడు. నువ్వు దేవుని కొద్దే అవుతావా? ప్రవచనం చెప్పినప్పుడు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందని అడుగుతావా? ఎవరి కొద్దే అవుతావు? ఇక్కడ నేర్చుకోవాల్సింది అదే. ఇక్కడ అందరూ ప్రశ్నగానే తయారయ్యాం, కానీ సమాధానాలు వెతికే వాళ్ళగా తయారవ్వాలా? దేవుని వాక్యంలో నీ ఎమోషన్స్ క్రీస్తుతో, నీ జీవితంలో జరిగే పర్యవసానాలతో ఎలా ఉన్నావనే దాని మీద ఆధారపడుతుంది. హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ బ్యాలెన్స్? స్పిరిచువలీ, హార్ట్, యాటిట్యూడ్, పర్సనాలిటీ, ఎమోషన్స్. ఇప్పుడు ఆలోచించు వీటన్నిటిలో ఏంటంటే నీ ప్రయారిటైజేషన్స్ విలువ ఎంత, ఏది ఇంపార్టెంట్, ఏది ప్రాముఖ్యమైనది, నీ ప్రయారిటైజేషన్స్ ఎలా మార్చుకుంటావు ఆలోచించండి. మీకు నేను ఒక 6 విషయాలు చెప్తాను, ఎలా ఉంటాయో మీరు ఒకసారి తెలియటానికి ప్రయత్నించండి. యూ షుడ్ రిమెంబర్ ఆల్వేస్, నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను ఇవి. నెంబర్ 1, బాగా కష్టపడాల్సి వచ్చినప్పుడు, నా మాట అనండి, మీరు మీకు గుర్తుంటుంది, బాగా కష్టపడి పనిచేయాల్సి వచ్చినప్పుడు, పద్ధతి ప్రకారం పనిచేసినప్పుడు, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోలేనప్పుడు, ప్రణాళిక ప్రకారము చేస్తున్నప్పుడు, ప్రోత్సాహపరుచుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే నిన్ను నువ్వు పురుగొల్పుకోవాలి. ఇవన్నీ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. చిన్న లింక్ ఇక్కడ ఏంటంటే, ఏదైనా అలా జరిగిపోతూ ఉంటుంది, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. థింగ్ ఏంటంటే, ఎవరి కోసం చేస్తున్నామో తెలీదు, చేస్తామంతే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇవన్నీ నాకు ప్రభువిచ్చాడు కాబట్టి చేస్తున్నాము అని నువ్వు అనుకుంటే, సి ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ లైఫ్? స్త్రీలు వంట చేసేటప్పుడు ఈ పవర్ లేదు, ఇప్పుడు కరెంట్ లేదు, రాదు, గ్రైండర్ తిరగదు, రుబ్బురోలు ఎత్తుక్కోవాలి, పచ్చడి దంచాలి, మసాలా ఉండదు, కొట్లు తీయరు, చుట్టాలు వచ్చి పడిపోయారు. చేస్తారా వంట? కర్రీ పాయింట్కి వెళ్తారా, బిర్యానీ స్పాట్కి వెళ్తారా, ఆల్ఫాకి, లేకపోతే మీరు వంట చేస్తారా? ఏం చేస్తారు? నీ ఇంటి బాధ్యత ఎవరు వచ్చారు చెప్పండి? మీకు ఎవరు వాళ్ళు ఇవ్వబడింది? నీకు భార్యగా చెప్పండి, మీ ఆయన దేవుడా? దేవుడు వల్ల ఇవ్వబడింది. మరి దేవుడి వల్ల ఇవ్వబడింది కాబట్టి నిన్ను ప్రోత్సహించుకోవడానికి పనిచేస్తావా? ఏడుస్తూ, చిరాకు పడుతూ, కోపగించుకుంటూ, ఈళ్ళు ఉన్నారే ఎవరిని, అది ఇంకా ఈ ఆయన తరపు అనుకోండి, ఈయనకి అసలు పడితే అప్పుడు ఎలా పడితే అలాగే, ఎవడ పడితే ఆయన తీసుకుని ఎక్కడ ఆలోచించక్కర్లా. ఎన్ని అసలు నీకు ఇవ్వబడ్డ పద్ధతి అంతా ఎవరు పట్టుకుబడింది? ఏమండి మీ బాస్ చాలా మూర్ఖుడు, చాలా సీరియస్, 5 గంటలకు నువ్వు వెళ్ళిపోవాలి, 4:30 పని చెప్పాడు, అది 5:30 వరకు అవ్వదు, ఏం చేస్తావు? ఆ పనికి ఎవరు ఇవ్వబడి ఎవరి వల్ల ఇవ్వబడింది? చేస్తావా తీసుకుంటావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు భర్త అయితే నీ కుటుంబ బాధ్యత, భార్య చెప్పే వెళ్ళింది ఏమండి షాపింగ్కి వెళ్తాను, ఎప్పుడు 1వ తారీఖు చెప్పింది, నువ్వు 25 వరకు పర్మిషన్ ఇవ్వలేదు, 25ని పర్మిషన్ ఇచ్చావు, ఆడు 26 రాదా మరి, 25 షాపింగ్ వెళ్తే 26 వస్తుంది, నువ్వు 26 రోజులు ఆపావు కాబట్టి నీకు ఇంట్లో పిల్లలతో టార్చర్ అయిపోద్ది, ఇంట్లో పరిస్థితి సతమతం అయిపోతూ ఉంటావు, బయటికి వెళ్ళాలి నీ ఆవిడ రాదు, నువ్వు వదిలిపెట్టలేవు ఉండలేవు బరువు బరా, అప్పుడు అనిపిస్తుంది నీకు దీన్ని బయటికి పంపడమే. ఏమండి నీకు ఒక బాధ్యత గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వంగా ఉండడం, భార్యను ప్రేమించడం, ఆమెను సన్మానించడం, బిడ్డలను సాకటం, వాళ్ళకి నీ ప్రేమపూర్వకమైన పరిచర్య చూపటం, నీ ఓపికకు వాళ్ళకి మాదిరినివ్వటం, తల్లిగా అయినా తండ్రిగా అయినా కొడుకు మీకైనా సరే. క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నీకు ఫోన్లు ఎస్ఎంఎస్లు మెయిల్లు వాట్సాప్ టింగ్ టింగ్లు, నిన్ను ఇంట్లో మాత్రం మీ డాడీ అని ఈ బూజీని దులిపేయన్నాడు. ఇప్పుడు అంతది నీ పరిస్థితి, నీ బాధ్యత ఏంటి, నీకు ఇవ్వబడ్డ పని ఏంటి? ఒక కొడుకుగా నీ ఇంటి ధర్మం నిర్వహించుట అంతేగాని ఊరు మీదకి వెళ్ళి రోడ్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్లో స్వచ్ఛ భారత్ ఫోటో ఇవ్వక్కర్లే. నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది నాకు ఇవ్వబడిన బాధ్యత, ఇది నా కుటుంబానికి, నా తండ్రి, నా దేవుని వలన నాకు ఇవ్వబడింది. ఒకసారి చెప్పండి, నేను చేసే ప్రతి పని దేవుని వల్ల ఇవ్వబడింది. ఇసుక్కోకూడదు, కోపగించకూడదు, తిరస్కరించకూడదు, ప్రతిసారి ఆధారపడాలి. ఎంతకాలం సమాధానం మీరే చెప్పండి ఇప్పుడు, ఎంతకాలం? హౌ లాంగ్? హలో, అందరం నవ్వుతున్నారు. ఎంతకాలం అది ఒకటి తెలిస్తే కదా, అది డెడ్ లైన్ మీకు తెలిసిపోతే మీరు డెడ్ లైన్ నుంచి వెనక్కి వచ్చేస్తారు. పజిల్ కొంతమంది ఎనక నుంచి పూర్తి చేస్తూ ఉంటారు, తెలుస్తారు కదా, ఆన్సర్ అవుట్లెట్ నుంచి గీత తీసుకుని వెళ్ళిపోతే క్వశ్చన్ మార్క్ దొరుకుద్ది, కుదరదండి. ఎంతకాలం అనేది నీ జీవితంలో అన్నాడు. అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఏ రకమైన పరిస్థితి వచ్చిందో, నువ్వు ఎంత ఎందుకు చేస్తున్నావు అనే దాన్ని నువ్వు తెలిస్తే ఎంతకాలం అనే ప్రశ్న రాదు. నువ్వు చేస్తున్నది న్యాయమైనది, ధర్మమైనది, ఖచ్చితమైనది, సమాధానకరమైనది, ఇది దేవునిది. కాబట్టి నీకు ఎంతకాలం అనే ప్రశ్న నీకు ఎప్పుడు కూడా ఉండడానికి లేదు. నువ్వు బాధ్యతగా, హ్యాపీగా, సంతోషంగా, తృప్తిగా ఆ పరిణతి చేయడానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, నీకు నిరుత్సాహం ఏర్పడుతుంది, యు ఫీల్ డిప్రెస్డ్, ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రోజు వరకు కూడా నేను కొన్ని సందర్భాలు మీకు చెప్తే మీరు బాధపడతారు, కానీ వాస్తవం చెప్తున్నాను, ప్రతి స్త్రీకి ఏదో ఒక టైంలో ఇల్లుడి చెట్టు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న భార్య భర్తల కుటుంబ సంసారంలో పిల్లలు కలిగి ఉన్న స్త్రీకి ఒక్కసారైన జీవితంలో ఇంక దండం ఈ కొంపకి, ఈ మనుషులకి, ఈ రాజకీయాలకి. పురుషుడు కూడా ఏదో ఒకరోజు ఆడమ్మాయి, అదే స్త్రీ పుట్టింటికి పంపించేస్తే బాగుందనే రిలాక్స్ కోసం ఎదుర్కొంటాడు ఒకసారి. పురుషుడు కూడా ఆ రకమైన టెన్షన్, పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. ఏదో ఒక సమయంలో ఇంట్లో ఉండడమే భయంకరంగా, బయటికి వెళ్ళిపోతేనే బాగుండు అనేది. ప్రతి ఒక్కరూ బాధ్యతలు దాటేటప్పుడు దాటిపోతే బాగుండు అనే దృక్పథంలో ప్రెషరైజ్డ్ అవుతూ ఉంటారు, చాలా ఒత్తిడి గురవుతారు. నేను తప్పని అనట్లా, అది జరుగుద్ది సహజంగా. అయితే అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుని పక్షమైన పందెము. చెప్పండి, ముగిస్తావా వెళ్ళిపోతావా, ముందుకెళ్తావా మధ్యలో వెనక్కి వెళ్ళిపోతావా, ఎవరినైనా వెళ్ళమంటావు నువ్వు కూర్చుని పోతావా, లేకపోతే ఎవరైనా నీ గురించి పరిగెడతాడా? చెప్పండి, ఎవరిది? నీది, నాది, పక్కోడి, మనమేం మొయ్యం, నీ పరుగు పందెము దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకవేళ నిరుత్సాహపడ్డారనుకోండి, వీక్ అయ్యారనుకోండి, ఏం చేయాలి? ఒక చిన్న విషయం చెప్తాను. చాలాసార్లు నిరుత్సాహపడుతుండేటప్పుడు పిల్లలు కొంతమంది మార్కులు తక్కువ వచ్చి స్కూల్కి వెళ్లకుండా, మాట వినకుండా, లాంటి పద్ధతులతో పిల్లలు కొంత ఉన్నారండి. పేరెంట్స్ ఏం చేస్తారు, కొడతారా, వాళ్ళు బతిలాడతారా, వారి బహుమానాలు ఆశ చూపిస్తారా? నువ్వు వెళితే నీకు అది ఇస్తాను, నువ్వు ఫస్ట్ వస్తే నీకు సైకిల్ కొనిస్తాను. మనం అభి వచ్చేప్పుడు నాకు సైకిల్ కొన్నాడు డాడీ అని, ఎందుకంటే నాకు మార్కులు బాగా వచ్చాను. ఆహా, ఆల్రెడీ వాళ్ళకి సైకిల్ తాయిలు తాయిలు పెట్టారనమాట, గిఫ్ట్ ఎదురు చూపించారు. అప్పుడు వాడు ఆడు పడుగులో ముందుకెళ్ళి ఆ రేస్ ని అడు గెలిచి ఆ ప్రోగ్రెస్ కార్డు A+ తెచ్చాడు. ఖచ్చితంగా ఏం చేస్తావు, ఒక బహుమానం, ఒక గిఫ్టింగ్ అనేది కామన్ కలవాలి. నువ్వు చేయంగానే నీకెందుకు, నువ్వు చేయాలి, నేను ఇవ్వకపోతే చూడని పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోటు మనం చెప్తూనే ఉంటాం. బైబిల్ పద్ధతి, దేవుని పద్ధతి కూడా సేమ్ ప్రియులారా. ఆయన కూడా నీకు ఏం చెప్తాడంటే, నీ పరుగు పందెంలో వచ్చే డిఫికల్టీస్, హార్డ్షిప్, కష్టం, వీటన్నిటి గురించి దేవుడే ఉంటాడు తెలుసా, నీ పరుగు పందెంలో నేను ఇచ్చే బహుమానం నీ నా దగ్గర ఉంది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, నాకు గిఫ్ట్ ఉంది. చెప్పండి ఒకసారి, నాకే గిఫ్ట్ ఉంది, నేను గెలుస్తానా రాజే. ఓడిపోయినానికి రన్రప్ ఉందండి, కానీ ఆయన దగ్గర ఓన్లీ విన్రప్పే, నో రన్రప్ కదా. ఆ ఎప్పుడు ఆయన నీకు, నువ్వు గుర్తు చేసుకోవాల్సింది అంటే, నిన్ను ప్రోత్సహించుకోవడానికి నువ్వు ఒక బహుమానాన్ని నువ్వు ఎప్పుడు ప్రయత్నించాలి. ప్రతి సమయంలో ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నము నీ జీవితంలో చాలా చక్కగా ఉండదు. ఇప్పుడు మొదటిగా ఏంటంటే, నువ్వు గిఫ్ట్ నీ దగ్గర ఉంటుంది, అయితే లోకం ఏం చేస్తుందో తెలుసా, ప్లస్ చూపిస్తుందండి. ఏంటి ప్లస్ ఏంటో తెలుసా, నువ్వు అది వదిలే, నీకు ఇది ఉంది, అది వదిలే, ఇది తీసుకో, అది అవసరం లేదు, ఇవన్నీ అనుభవించు. ఈ యాడ్ఆన్స్ ప్లస్లు చాలా ఎక్కువ ఉంటాయి లోకంలో. దేవుని దగ్గరికి వచ్చేటువంటి రెండు ఉంటాయి, ఒకటి క్రమశిక్షణ, ఏంటండి, రెండు కోల్పోవుట. కోల్పోవుట, క్రమశిక్షణ. నేను నా రన్నింగ్లో నేను టాప్ వన్ రావాలని, అథ్లెట్గా ఉండాలని కోరుకుంటున్నాను. టాప్ వన్, 100 మీటర్లు హుస్సేన్ బోల్ట్ని దాటేద్దాం అనుకుంటున్నాను నేను. పొద్దున్న 8 గంటలకి 8:30 లెగిస్తే సరిపోద్దా, 8 గంటలు లేవాలి. లోకం కోడి కుయ్యకు మునుపు నేను లేవాలి, మరి నా నిద్ర ఏమవుతుంది, ఫ్రెండ్స్, సినిమాలు, ఫోన్లు, చాటింగ్లు, మంచి ఇష్టమైన తిండి, తాగుడు, ఎన్ని కోల్పోతాను, బోల్డ్ కోల్పోవాలి. కానీ పొరుగు పందెంలో గెలిచిన తర్వాత నాకు ఇవన్నీ ఉంటాయా లేవా, అవన్నీ నాకున్న బహుమానం కన్నా, వచ్చేవాటికన్నా, ఇచ్చేవాటికన్నా, ప్లస్ల కన్నా ఆ గెలుపు వచ్చే బహుమానం ఎలాంటి చెప్పండి. ఒక బాక్సర్ ఒక బాక్సింగ్ పోటీకి వెళ్ళాలంటే జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాలి. ఏ పోటీలోనైనా దేవుని కొరకు నువ్వు పోరాడే ఏ పోటీ పందెంలోనైనా యూ షుడ్ సాక్రిఫైస్. దేర్ ఇస్ నో వే, అన్నీ కావాలి, దేవుడు కావాలి, వస్తాయా నీ పరుగు పందు మధ్యలో అయిపోయి జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలి, క్రమశిక్షణ, సెల్ఫ్ సాక్రిఫైస్, వదులుకుంటూ ఉండాలి, కోల్పోతూ ఉండాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో దేవుని పక్షమైన పద్ధతి నీకుంటుంది. నువ్వు చేసుకోవాల్సినవి 3 రకాలైనటువంటి ప్రోత్సాహాన్ని సంపూర్ణంగా నువ్వు ఆనందించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా ఏంటంటే, ఇంటర్నల్ మోటివేషన్, నిన్ను నువ్వు ప్రోత్సహించుకో. ఒకసారి చెప్పండి, నన్ను నేనే ప్రోత్సహించుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రోత్సహించిన గర్వం వస్తుంది, జాగ్రత్త. గర్వం ఏంటి తెలుసా, నువ్వే అని అనుకో అయిపోయే, నన్ను నేను, నన్ను దేవుడు అనుకోవాలి తప్ప నేనే అన్ని అనుకుంటే మళ్ళీ గర్వమే. సాతాను నీరు ప్రవేశిస్తాడు, నీరు పడగొడతాడు. నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఎప్పుడు కూడా, నన్ను దేవుడు పోరాడమన్నాడు, నన్ను దేవుడు గెలవమన్నాడు, నన్ను ముందుకెళ్ళమన్నాడు, నన్ను 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 నేను 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 నువ్వు ప్రోత్సాహపరచుకో. రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్, ఒకటి ఇంటర్నల్ గా, రెండోది ఎక్స్టర్నల్. నేను ఏదైనా ఒకటి మంచిది సాధిద్దాం అనుకున్నాను అనుకోండి, సాధించాలి అని, ఏదైతే సాధించాలనుకుంటే దాన్ని నా ముందు పేపర్లో కానీ, ఒక ఫోటోలో కానీ, ఒక రాతపూర్వకం కానీ నేను పెట్టుకోవాలి. అది లేకపోతే నా ముందు జరగదు. ఇంటర్నల్గా నేను ఎంతో మోటివేట్ చేసుకోగలిగితే ఇవి అక్కర్లేదు, కానీ ఒక ఏమాత్రం ఒక డిగ్రీ తగ్గినా నీకు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉండాలి. అది పెట్టుకుని దాని కొరకు పిల్లలు ఎవరసలు, మీరు ఒకవేళ ఒక మంచి టాప్ పొజిషన్లోకి ప్రపంచంలో దేవుని పక్షంగా నిలబడాలంటే, ఈ రోజే మీరేమనుకుంటున్నారో ఆ ప్రపంచంలో ఆ టాప్ మోస్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాడి ఫోటో, లేక దాని అంబిషన్, లేక దాని గురి, దాని సింబల్, దాని రిప్రజెంటేషన్, యూ టేక్ ఎ ఫోటో అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ బెడ్రూమ్. నువ్వు లేచిన వెంటనే ఆ ఫోటో చూసేలాగా చూడు, దానిలాగా నేను అవ్వాలి అనే దృక్పథాన్ని నువ్వు పెట్టుకో. అప్పుడు అది ఎక్స్టర్నల్ మోటివేషన్. మూడవది ఎటర్నల్ మోటివేషన్. ఎంతది ఎటర్నల్? ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మి స్వతంత్రించుకుని ఉన్నతమైన పిలుపు కొరకు మనం పైకి చూడాలా కింద చూడాలా? ఎప్పుడూ పైకే చూడాలి. కింద చూస్తే ఈ పడిపోయిన బొలుములు ఉంటారు. ఫస్ట్ ఇంటర్నల్, నెక్స్ట్ ఎక్స్టర్నల్, నెక్స్ట్ ఎటర్నల్. ఎప్పుడు దేవుని వాగ్దానాలు పట్టుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఈ విషయం మీరు మర్చిపోయారు అనుకోండి, రిమెంబరెన్స్ లేకపోతే ఖచ్చితంగా నీ పరుగు సగంలో ఆగిపోతుంది. ముందుకెళ్ళాలా ఆగిపోవాలా? ఏం చేయాలి? ముందుకెళ్ళాలి అని అంటే నీ విశ్వాసంలో ఖచ్చితంగా నువ్వు ఈ పనిని చేసి తీరాల్సిందే. కాబట్టి మొదటి ఈ రెండు విషయాలను మనం ప్రాక్టీస్ చేద్దాం. మొదటిది రిమూవ్ చేసుకుందాం, రెండు రిమెంబర్ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాలలో అనేకమైన విషయాల్లో నిరుత్సాహాలు ఉన్నాయి, అనేక విషయాల్లో బహుమానం వైపు చూడలేకపోతున్నాం. మాకు జ్ఞానం కావాలి, ధనం కావాలి, పొజిషన్ కావాలి, కానీ క్రీస్తు కొరకు అవ్వక్కర్లా. ఈరోజు మేము మంచి పోరాటం పోరాడుతూ పరుగు కొనముట్టించాలంటే మా ముందున్నటువంటి పరిస్థితులన్నింటిలో మేము భారాల్ని, సులువుగా చెప్పబెట్టే పాపాలని, మనుషుల మాటల్ని, మనుషుల అభిప్రాయాలు, మనుషుల క్షమాపణ లేని తనాలు, కోపాలు, చేదైన వేర్లు, నిర్ణయాలు, అలవాట్లు, ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి ప్రభువా. ఏది మేము పట్టించుకోవడానికి వీల్లేదు, భక్తిలో వచ్చే ప్రశ్నలు పట్టించుకోవడానికి లేదు, శరీర నియంత్రణలను మేము అదుపు చేయడానికి వీలు పడలేదు, చెప్పుడు మాటలు, మనుషుల మాటలు, ఏవి క్రైస్తవ పద్ధతులు, ఆచారాలు సైడ్ ట్రాక్ పట్టే ఏ విషయాల్లో కూడా మేము వెళ్ళకూడడానికి వీల్లేదు. మమ్మల్ని అవన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు నడవడానికి సహాయం చేయండి. అలాగే మేము మీ జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాము, ఈ పరిచర్య విషయంలో కరుణించబడి ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏ విషయంలో కూడా మేము నిరుత్సాహపడటానికి వీల్లేదు ప్రభువా. ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆ పరిస్థితుల్లో వ్యతిరేకాలు మా కుటుంబీకులే చేసిన, మా బంధువులే చేసిన, మా స్నేహితులే చేసిన, మా సంఘమే జరిగించినా, మా సేవకులే చేసిన వాటిని మేము దాటాలి. దేవుని పక్షమైన నీతిని నడవాలి. అట్టి కృపకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ పరిపూర్ణత నింపి నడిపించమని వేడుకుంటున్నాం. నీ ప్రియమైన బిడ్డలు ఏ విషయాలలో వారి ఇంకనూ యథార్థంగా, సత్యంగా, పరిపూర్ణంగా క్రీస్తు కొరకు ఆశతో, ఆసక్తితో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారిని ముగించే వారిగా తయారు చేయండి బాబు. ఎక్కడ కూడా మధ్యలో ఆగిపోయే పద్ధతి కానీ, నిలిచిపోయే పద్ధతి కానీ, మనుషుల్ని చూసి విచారించే పద్ధతి కానీ పోకుండా మా పరుగును మేము తుదముట్టించేవారుగా, గెలిచేవారుగా, ఫినిషర్గా మిమ్మల్ని ఉంచండి. ఆత్మీయ యాత్రలో నువ్వు మిమ్మల్ని గెలవాలనే కోరుకుంటున్నావు, గెలిపిస్తానని వాగ్దానం చేశావు. మా ముందరు నడిచిన వాడు పరలోకానికి ఎగిన వాడు, కాబట్టి మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకుని వెళ్తాడు. మా కొరకు మరణమైన వాడు మమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తాడు. ఆ నమ్మకంతో క్రీస్తు కొరకు పనిచేయడానికి సహాయం చేయండి. మిగిలిన విషయాలు నేర్చుకున్నట్లు మమ్మల్ని తరబీతు చేయండి, సిద్ధపరచండి. నీ పరిపూర్ణత కుటుంబాలను అప్పగిస్తూ మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసము నీ ముందు తల వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడయండి. కోపదలతో నడిపించునుగాక, ఆమేన్.